1-13 వచనాలండి మనం బైబిల్ రీడింగ్ చేసుకుందాము. మా మొదటి వచనం వేద సిస్టర్ గారు, మా ఒకసారి నా స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసి మీరు మీ వచనాన్ని చదవండి.
ప్రైజ్ అలాడక, స్క్రీన్ షేర్ అవుతుందక్క. పరలోక రాజ్యం తమ బివుటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వందనాలక్క.
మా వందనాలరా. 2-3 వచనాలు ట్రైనింగ్ టీమ్ నుండి రిబ్కా సిస్టర్ గారు.
అక్క, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలే.
అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా, వందనాలు. 4-5 వచనాలు శిరీష సిస్టర్ గారు.
బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి.
మా ప్రజలమ్మా. 6-7 వచనాలు ధన అబ్రహాం సిస్టర్ గారు. మా ధన
ప్రజలాడక్క. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. ప్రజలాడక్క.
అమ్మా ప్రైజ్ లాడ్. 8-9 వచనాలు యామిని సిస్టర్ గారు. మా యామిని ప్రైజ్ లాడ్రా.
ప్రైజ్ లాడక్క. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి కనుక నీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి అతకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి.
ప్రజలమ్మా. అలాగే 10వ వచనము ట్రైనింగ్ టీమ్ నుండి లావణ్య సిస్టర్ గారు. మా లావణ్య ప్రజలమ్మా.
అమ్మా ప్రజలటమ్మా. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి.
థ్యాంక్ యూ మా. 11వ వచనము సుసన్న కొర్నేలి గారు. మా సుసన్న ప్రజలడరా.
ప్రజలడక్క. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా.
ప్రజలమ్మా థ్యాంక్ యూ. మరి చివరిగా 12-13 2 వచనాలు అనిత సిస్టర్ గారు. మా అనిత ప్రజలమ్మా.
ప్రజలడక్క. అతడు మేము నెరగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు.
మరి నిన్నటి దినాన మన బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. కొన్ని విషయాల మీద టీమ్ సభ్యులు అలాగే పార్టిసిపెంట్ గా ఉన్న వారు కూడా వారి యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అవి ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మొదటి ప్రశ్నగా బుద్ధిమంతులకి బుద్ధిహీనులకి తేడా ఏంటి, ఎవరు బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనులని ఆ క్వశ్చన్ రేస్ చేశారండి. దానికి దేవుని మాట విని బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు బుద్ధిమంతులు, దేవుని మాట వినకుండా మరి ఇసుకలో ఇల్లు కట్టుకున్న వారు బుద్ధిహీనులు అని వాక్యాన్ని కోడ్ చేస్తూ చెప్పడం జరిగిందండి. అలాగే దీపాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అడిగినప్పుడు, దీపాలు అంటే ఆ వెలిగించబడిన అనుభవానికి సాదృశ్యంగా విశ్వాస జీవితము, మాదిరికరమైన క్రైస్తవ జీవితము, అలాగే సాక్ష్య జీవితం అనే అభిప్రాయాన్ని తెలియచేశారు. మరి నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది అని అభిప్రాయం తెలియజేశారండి. మరి సజీవ వాహిని వ్యాఖ్యానంలో కూడా బైబిల్ పండితులు అదే కోడ్ చేయడం మనం చూస్తా ఉన్నాం. తర్వాత పెండ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు అన్న క్వశ్చన్ రేస్ చేశారండి. 2 పేతురు 3:9 కోడ్ చేస్తూ, ఎవరు నశించిపోకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఆలస్యం చేస్తున్నాడు అన్న మాట అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే మత్తయి సువార్త 24:22 కూడా కోడ్ చేయడం జరిగిందండి. తర్వాత కన్యకలు ఎందుకు నిద్రపోయారు అన్న క్వశ్చన్ రేస్ చేసినప్పుడు, పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది గనక ఆయన కొరకు ఎదురు చూస్తూ అలసిపోయి వారు నిద్రపోయారు అన్న అభిప్రాయాన్ని తెలియజేశారండి. మరి కొంతమంది అయితే విశ్వాసులు అయినప్పటికీ కూడా, ఎంత ప్రార్థనా పరులు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వారి యొక్క విశ్వాస జీవితంలో ఇలాంటి నిర్లక్ష్యమైన సమయం అంటూ ఉంటుంది అన్నది కూడా వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు రావడాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మత్తయి సువార్త 24:42-44 కోడ్ చేస్తూ దానిని అనుకొనని గడియ కింద తీసుకోవచ్చు. ఆ సమయము ఆ దినాలు మనకి తెలియవు కాబట్టి మరి పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ అంటే అనుకొనని గడియలో వచ్చారని వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారండి. చివరిగా మరి అక్కడ ఒక కేక వినబడతా ఉంది. ఆ కేక దేనికి మనం సాదృశ్యంగా తీసుకోవాలన్న క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మరి యుగాంతంలో ప్రభువు రాకడకు ముందు వచ్చే మరి సూచనలు, హెచ్చరికలు ఇవన్నీ కూడా ఆ కేకకు సాదృశ్యంగా ఉన్నాయని మత్తయి సువార్త 24 బేస్ చేసుకుంటా వారి యొక్క అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగిందండి. మరి నిన్నటి దినాన మరి 1వ వచనం నుండి 9వ వచనం దాకా మనం డిస్కస్ చేసుకున్నాము. 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ రోజు కంటిన్యూషన్ అండి. మరి బైబిల్ స్టడీ నడిపించడానికి 2వ రోజు దైవజనులు మహేష్ సార్ గారు మన మధ్యన ఉన్నారు. మహేష్ సార్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నానండి. సార్ ప్రైజ్ రాడ్ సార్.
వాయిస్ వస్తుందమ్మా?
సార్ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. వందనాలు సార్.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరికి ప్రభు నామములో ఈ 2వ రోజు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచేయండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన రాష్ట్రమైన విజయమును బట్టి మీకు వందనాలు. మరొకసారి ప్రభు మీ జీవ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నా. ఆశ్చర్యకరంగా నీ వాక్యాన్ని ప్రభా లోతుగా వచ్చినబడి వచ్చిన ధ్యానించడానికి మీరు ఇప్పటి వరకు సహాయం చేస్తూ వచ్చారు. వినడు దిన ముందు కూడా సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన ముందు అయినా మీరు మాట్లాడిన ఈ పారబుల్లో ఉన్న విషయాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఏపీఎస్పి సహవాసాలు మీరు కట్టి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. కోఆర్డినేటర్లతో అసిస్టెంట్స్ ను కూడా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. ఈ టీం అంతటి మీరు బలపరిచారు. సోదరి వేదాన్ని బట్టి మీకు వందనాలు. రెడ్కు అసిస్టెంట్ మీరు బలపరచండి. సిరీస్ అసిస్టెంట్ బట్టి మీకు వందనాలు. ధన అబ్రహం మీరు బలపరచండి. ఫ్యామిలీ సిస్టమ్ మీరు బలపరచండి. లావణ్యం బలపరచండి. సుసన్నాన్ని మీరు బలపరచండి. అనితని మీరు బలపరచండి. హిమబిందుని మీరు బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. అట్లాగే సోమవారం, మంగళవారం అన్ని సహవాసాలు ఈ పారబులు వాళ్ళు స్టడీ చేయడానికి మేము ముందుగా స్టడీ చేస్తూ ఉండగా వాళ్ళు చక్కగా గైడ్ చేయడానికి కూడా మీరు మాకు ఆలోచన చెప్పి నడిపించాం. ఈ మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఉపవాస ప్రార్థనలో సాయంకాలం మీరు మాకు అనుగ్రహిస్తా ఉన్న నూతన సహవాసం జంగారెడ్డిగూడెం సహవాస ఆరాధనలో మీరు సన్నిధిగా ఉంచి దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని దేవా మీకు వందనాలు. మరొకసారి మెలిచిన గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ఈ బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. సో వాక్య భాగాన్ని చదివిన ఈ 9 మంది అట్లాగే బైబిల్ స్టడీ నడిపించిన సోదరి హిమబిందు కలిపి 10 మంది స్టడీ టీమ్ గా పరిగణించబడ్డారు. సో పార్టిసిపెంట్స్ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది. మీరు చాట్ బాక్స్ మీరు వాడి తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కూడా మనం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ నిన్నటి దిన ముందు వచ్చిన వెంబడి వచ్చిన 9 వచనాల వరకు అంటే వేద సిస్టర్, రిప్కా సిస్టర్, సిరీసా సిస్టర్, ధన అబ్రహం, యామిని మీ పోర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ మనం ఒకరోజు సమయం తీసుకున్నాం కాబట్టి మీ 5గురిలో ఇంకా ఏమైనా ఆ పోర్షన్ లో నుంచి నిన్న స్టడీ చేసిన విషయాలు కాకుండా ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. నూతన తలంపులు ఏమన్నా వస్తే వాటి మీరు పంచుకోవచ్చు. అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడచ్చు. ఏమీ లేవు అని మీరు కన్ఫర్మ్ చేస్తే మిగతా ముగ్గురు పోర్షన్ మీద డిస్కషన్ కి వెళ్దాం. ఒకసారి వరుసగా రెస్పాండ్ అవుతారా వేద సిస్టర్?
సార్ వందనాలు సార్. దాని మీద నాకు డౌట్లు లేవు సార్, క్లియర్ గా ఉంది సార్.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తర్వాత రిబ్కా.
నాకు ఏ డౌట్స్ లేవు.
ఓకే అమ్మా. సిరీస్ సిస్టర్, శ్రీకాకుళం కోఆర్డినేటర్. ఓకే అమ్మా. తర్వాత 8-9-6-7 ధనాబ్రహం గారు.
ప్రైజ్ లేట్ సార్. ప్రైజ్ లేట్ సార్. నాకు ఏ డౌట్స్ లేవు సార్.
ఓకే అమ్మా. తర్వాత యామిని సిస్టర్.
సార్ ప్రైజ్ లేట్ సార్. సార్ క్లియర్ గా ఉన్నాను సార్, ఏ డౌట్ లేదు సార్.
చాలా బాగుంది, అందరూ మేము క్లారిటీతో ఉన్నామన్నారు కాబట్టి మనం ఈ వాక్య భాగాలు దాటి ముందుకెళ్ళొచ్చు. నిన్న బైబిల్ స్టడీ జరిగింది కాబట్టి నేను ఆల్రెడీ రివ్యూ కూడా విన్నాను. నిన్న నాకు కుదరలేదు, వైజాగ్ నుంచి రిటర్న్ జర్నీ వల్ల నేను కలవలేకపోయాను. అందులో శామ్యూయేల్ అంటాడు, నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఈ ఉపమానంలో గాని ఉందా. సో శామ్యూయేలు నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు తీసుకున్నారు, దానికి వాక్యాధారం అడుగుతా ఉన్నాడు అదొకటి. తర్వాత కన్యకలు అనగా ఎలా అర్థం చేసుకోవాలి అన్నదొక ప్రశ్న. నిన్న ఆల్రెడీ చేసుంటే మీరు డిస్కషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, జస్ట్ మేము ఎలా అనుకున్నాము దానికి వాక్యం ఇది అని చెప్పొచ్చు. నేను అది అడిగిదాం అనుకున్నాను. ఈ 10 కన్యకల్ని మీరు ఎట్లా తీసుకున్నారు అని అడుగుదాం అనుకున్నాను. ఆల్రెడీ శాంతిరాజు అడుగుతా ఉన్నాడు. నూనె ఎవరు వాక్య భాగం ఇది, రైట్? రిప్క నీ వాక్య భాగంలో నూనె అలాగే వేద కన్యకలు ఒకసారి ఏమైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
అమ్మా
కన్యకలు అంటే నమ్మకంగా పనిచేసే విశ్వాసుల సంఘంగా చెప్తున్నాం సార్.
కన్యకలు అంటే సంఘముగా తీసుకున్నారు. ఓకే అమ్మా. అంటే జనరల్ గా సంఘాన్ని వధువు అని రాశారు, పైగా పెండ్లి కుమారుడు ఒకరే ఉంటారు, పెండ్లి కుమార్తె కూడా ఒకరే ఉంటారు. పెండ్లి కుమారుడు 10 పెళ్లి చేసుకోడు, వీళ్ళు వధువుగా కాకుండా కన్యకగా రాయబడింది కదా, కన్యకలు అన్న కాడ మీరు సంఘంగానే తీసుకుంటున్నారా? అది నా ప్రశ్న.
అవును సార్, సంఘంగా తీసుకుంటున్నాను సార్.
ఓకే మాట్లాడు. తర్వాత ఇంకెవరైనా మాట్లాడతారా? కన్యకలు అన్న కాడ పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె, ఓకే. కానీ 10 కన్యకలు సంఘంగానే తీసుకున్నావా, వేరే ఆలోచన ఏమన్నా ఉన్నాయా స్టడీ?
సార్ ప్రభు కొరకు ఎదురు చూసే విశ్వాసులు అని అనుకుంటున్నాను.
ప్రభు కొరకు ఎదురు చూసే విశ్వాసులు అందరిని కలిపి వధువు అంటాము, విడివిడిగా కన్యకలు అన్నారు అని మీరు నిన్నట్లా స్టడీ చేశారమ్మా?
అవును సార్.
ఓకేమ్మా. సరే ఇక్కడ సజీవవాహిని కామెంటరీ కూడా చదువుకుంటారు కదా, కామెంటరీలో ఉన్న విషయాలు డిస్కస్ చేయలేదా? ఇక్కడ
ఏ వచనం వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ అయిపోయిన వెంటనే వ్యాఖ్యానం కూడా చదవడం జరిగింది సార్ నిన్నటి దినాన.
మరి రెండో మాట చెప్పట్లా ఒకటే మాట చెప్తున్నారు టీం అంతా కలిసి. సరే ఇక్కడ మీరు చెప్తారా పాయింట్ అది, నిన్న కన్యకలు అన్న కాడ ఏమని డిస్కస్ చేశారు? హిమబిందు
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది సార్, దేవాశక్తితో
మీరు అక్కడ దాకా వెళ్ళొద్దు, మీరు ఎక్కడ దాకా వెళ్ళొద్దు. డైరెక్ట్ గా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేయండి. నాకు డౌట్ వస్తే అడిగితే అప్పుడు వాక్యాలు వివరణకి ఎదురుగాను.
ఎందుకనగా పవిత్రరాలైన కన్యకనగా కన్యకనుగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించమని మిమ్మల్ని ప్రదానం చేసి రాయబడింది సార్.
కన్యక అంటే రాయబడింది, కన్యకలు అంటే రాయబడింది అమ్మ. అక్కడ
కన్యక అని రాయబడింది
సార్. కన్యకలు అని ఉంది కదా, వధువు కన్యక అంటే బాగానే ఉంటది. 10 మందిని పెళ్లి చేసుకుంటాడు అన్నది కొంచెం బాగాలేదు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకుని అడుగుతున్నా.
ఆదిమ మొత్తం వధువు సంఘములో అందరూ చేర్చబడిన విశ్వాసులు ఉంటారు కాబట్టి, అలాగే ఇక్కడ కూడా మరి 10 మంది కన్యకలుగా ఉదాహరణ తీసుకొని
మామూలుగా 10 మందిని కలిపి ఒకే వధువు అని అన్నట్టుగా తీసుకున్నారు, అలాగే డిస్కస్ చేస్తారు అన్నట్టుగా వచ్చింది. ఇక్కడ 2వ పాయింట్ కూడా ఉందమ్మా. ఇక్కడ వధువును వరుడి రాక కోసం సిద్ధం చేసే బాధ్యత ఉన్న సంఘ నాయకులు అంటే సేవకులు కావచ్చు అని లిల్లీ రోజు గారు అంటున్నారు. అది సజీవవాహిని కామెంటరీలో కూడా అలా రాశారు పండితులు. వాళ్ళు ఏమంటున్నారంటే వధువును సిద్ధం చేసే ఆ నాయకులు ఈ 10 మంది కావచ్చు అన్న అభిప్రాయం ఇచ్చారు. అది భలే అనిపించింది, కొంచెం బెటర్ ఎక్స్ప్లెనేషన్ అనిపించింది. మరి ఈ 10 మంది కన్యకలు ఎవరు? ఇక్కడ ఏమన్నారంటే ఆ క్రీస్తు జీవించిన కాలంలో ఉన్న యూదా సాంప్రదాయం ఏంటది, పెండ్లు కొడుకు పెండ్లు కూతురి ఇంటికి వచ్చి ఆమెను తన ఇంట్లో జరిగే పెండ్లు ఇందుకు తీసుకువెళ్ళాలి. అతడు రాక కోసం ఇది వధువు వరుడు అర్థమైంది. కానీ 10 మంది ఎదురు చూస్తున్నారు. పెండ్లు కుమ్మాడంటే ప్రభు వాక్యాలు ఉన్నాయి, కానీ 10 మంది కన్యకలు ఎవరు? బహుశా వధువును వరుడి రాక కోసం సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉన్న సంఘ నాయకులు. ఇందాక ఆమెసిస్టర్ అనుకుంటాను 2 కొరింథీ 11:2 ఆ కన్యకను సిద్ధం చేస్తున్న పౌలు. అక్కడ అక్కడ మనం తీసుకోవాల్సిన ఈ వాక్యంలో తీసుకోవాల్సిన మాట ఏంటంటే కన్యక కాదు ఇతడు ప్రధానం చేసి తిని అంటున్నాడు కదా, ప్రధానం చేయడానికి సిద్ధం చేస్తా ఉన్న పౌలు భక్తుడు. కాబట్టి నాయకుల్ని తీసుకోవాలి అని బైబిల్ పండితులు అంటున్నారు. అది ఆలోచించాలి. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఇవ్వబడింది, దీని ముందు ప్యాసేజ్ మత్తయి 24:45-49 బుద్ధిగల దాసుడు గుచ్చిన మాట. సో ఆ దాసులు తన ఇంటి వారికి ఆహారం పెట్టడం నియమించబడ్డ దాసులు. ఇది పరిచారకులు నాయకులు సేవకులు కావచ్చు అన్న భావం చెప్తా ఉన్నారు. ఇది కూడా మీరు మనసులో పెట్టుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నారు. సరే నూనె కోసం అడుగుతా ఉన్నాడు సామ్యేలు. అది రొక్క ఏమన్నా మాట్లాడతావా? అదే ఆయన ఏమన్నాడు అంటే పరిశుద్ధాత్మ అంటున్నారు, వాక్యం ఏమన్నా పోర్ట్ చేస్తారని అడుగుతున్నాడు. మీరు వాక్యం పోర్ట్ చేయకుండా పరిశుద్ధాత్మ అంటే ఆయన ఒప్పుకోడు సామ్యేలు. సరే టీం ఏమన్నా కోట్ చేస్తారా? నూనె అంటే పరిశుద్ధాత్మగా తీసుకుందాము. సజీవాహిని కామెంటరీలో అలా తీసుకోవచ్చు అని అన్నారు. అలా తీసుకునే ముందు ఏమన్నా వాక్యాన్ని ఏమన్నా కోట్ చేస్తే బాగుంటదిగా
సార్. ప్రైజ్ లెట్ సార్.
ఎస్ అమ్మా.
Romans 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నేర్పింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని అన్నారు.
నా ప్రశ్న ఏంటమ్మా?
అదే సార్, పరిశుద్ధాత్మకి వాక్యం కోట్ చేయమన్నారు సార్.
నా ప్రశ్న ఏంటి తల్లి? ఎవరైనా ప్రశ్న రిపీట్ చేయండి. అనిత ఎందుకు ప్రశ్న మిస్ అయినట్టుంది? అనిత మాట్లాడుతుంది. ధన అబ్రహం గారు, ధన సిస్టర్ మాట్లాడుతున్నాం. అమ్మా నా ప్రశ్న ఆవిడకి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదా
సార్? నూనె అంటే పరిశుద్ధాత్మ అన్నారు, వాక్యాన్ని కోట్ చేయమన్నారు సార్.
నూనె అంటే పరిశుద్ధాత్మ అని నువ్వు చెప్పిన 8:14 ఉందామా?
అలాగని కాదు సార్, అక్కడ అంటే పోలికను అంటే ఆత్మీయ అర్థాలు తీసుకోవద్దు అన్నారు, కానీ అంటే సజీవాఖ్యానంలో కూడా పరిశుద్ధాత్మగా చెప్పి ఉన్నారు కాబట్టి మాట్లాడండి.
సరే ఎవరైనా మాట్లాడండి. మీరు పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఎక్కడుందని అడగట్లా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురు ఆకారంతో పోల్చాడు, అది మనం యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చినప్పుడు చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అగ్నితో పోల్చాడు, వాయువుతో పోల్చాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అట్లాగే నూనెతో పోల్చి మనం తీసుకోవడానికి ఏంటి బైబిల్ బేస్ అని అడుగుతున్నాడు ఆయన సామ్యల్. అనిత,
నిర్గ్నాకాండము 27:20 ఉంది సార్.
ఏముంది?
మరియు నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన, అంటే అదే నూనె పవిత్రమైనదంటే పరిశుద్ధమైనదిగా వస్తుంది కదా సార్.
మీరు మామూలుగా లేరు. అయితే పరిశుద్ధాత్మ ఉన్న వాక్యాలు తీస్తున్నారు లేదా నూనె ఉన్న వాక్యం తీస్తున్నారు, వాళ్ళిద్దరికి లింక్ పెట్టండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నూనెతో పోల్చబడ్డాడు అని ఏమైనా చూపించండి అమ్మా.
సార్ ప్రైస్ లెస్
సార్ సిస్టర్
మొదటి సమయాలు గ్రంథం 16:13 ఉంది సార్. సమయాలని ఆ తైలపు కొమ్ము తీసుకుని మన సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసిన ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమయాలు లేచి
అవునమ్మా, అక్కడ పరిశుద్ధాత్మ నూనెకి ఏంటమ్మా లింకు? అవును, ఎక్కడుంది యెహోవా ఆత్మ అని ఎన్నో వచ్చిన
సార్? మొదటి సమయాల గ్రంథం 16:13 సార్.
16:13 అభిషేకించినట్టుగా ఉందా?
అవును సార్.
అవును అభిషేకించను. పరిశుద్ధాత్మక లింక్ ఎక్కడుంది?
నాటి నుండి యెహోవా ఆత్మ అననే
సునిసమ్మా బాగుంది. 16:13 తర్వాత వాక్య భాగాల్లో ఉందా? 16:13 నూనెకి అభిషేకించినప్పుడు ఆత్మ ఆయన మీదకి వస్తుంది కాబట్టి చాలా చక్కటి వాక్యం అమ్మ. అంతే, అభిషేకించింది నూనెకి అభిషేకిస్తే ఆత్మదేవుడు మీదకి రావడం చూస్తున్నాం కాబట్టి అదొక పోలిక. ఇంకేమైనా యాడ్ చేస్తారా? సరిపోద్ది అనుకుంటున్నాను ఫ్యామిలీ కి. సో తైలాభిషేకం చేసినప్పుడు ఆత్మాభిషేకం జరిగినట్టుగా పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని బట్టి అట్లా తీసుకుంటున్నారు. ఇంకేమన్నా సరిపోద్ది అనుకుంటున్నాను, ఇంకేమన్నా యాడ్ చేస్తే యాడ్ చేయాలి. సరే ముందుకెళ్దాం మరి. తర్వాత మాటలు అంతేనా? చాట్ బాక్స్ లో ఇంకా ఉంది. చాట్ బాక్స్ లో పెడతా ఉన్నారు ఒక్కసారి నేను కంపేర్ చేస్తాను. ఇవే మాటలు మాట్లాడుతున్నారు, నూనెతో అభిషేకించారు కదా అన్నారు. అవును, సరే ముందుకు కొనసాగుతాం. మరి అభిషేకం కొరకు బైబిల్లో రాయబడింది కాబట్టి నూనెగా మనం కంపేర్ చేసి తీసుకుంటున్నాం. అది చాలా బాగుంది. ఇక బైబిల్ ఉన్న వాక్యాలను పెట్టద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నూనెతో పోల్చబడ్డట్టుగా ఉన్నది ఉన్నా ఉంటే అది పెట్టాలి, అది సరిపోద్ది. అట్లాంటి వాక్యాలు సమయాలు 16 నుంచి కోట్ చేశారు. ఇంకేమి లేవు, తర్వాత ఇంకేమి లేవు కాబట్టి మనం ఈ దివిటీని ఎలా తీసుకున్నారమ్మా? డివిటీని ఏమైనా తీసుకున్నారా?
సార్ వందనాలు సార్.
వేద సిస్టర్
డివిటీలు అంటే వెలిగించబడిన విశ్వాస జీవితంగా తీసుకున్నాం సార్.
డివిటీలు అంటే వెలిగించబడ్డ విశ్వాస జీవితంగా తీసుకున్నారు. వాక్యాధారం ఏ వాక్యాన్ని ఆధారం చేసుకున్నారు? స్టడీ టీమ్ వాక్యాధారం ఏమన్నా బేస్ చేసుకుని మాట్లాడారా? ఏం మాట్లాడరా? వాక్యాలు పెడతా ఉన్నారు. హామో టీచర్ గారు పెట్టారు, సబీనా గారు పెట్టారు. ఆ పెట్టే గారు వాక్యాలు రాయండి అమ్మా. మీరు చెప్పింది ఎట్లా తీసుకోవాలి? మీరు ఏం చెప్తా ఉన్నారో రిఫరెన్స్ రిపోర్ట్ చేసుకోకుండా మీరు టైప్ చేస్తే లింక్ టైప్ చేయండి. మీరు పెట్టిన రిఫరెన్స్ లో మీరు ఏం చెప్పారనుకున్నా ఒక్క పాయింట్ టైప్ చేయండి. యా అన్నపూర్ణ అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయిసువార్త 5వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనం మన జీవితం వెలిగించబడ్డ జీవితాలు అని తీసుకున్నారు. సరే సరే ముందుకెళ్తా ఉన్నాను. మరి మిగతా అన్ని కూడా మన
గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటది కదా.
అయ్యే సమా మీరు అకోట్ చేయండి, వాక్యం చదవాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ చెప్పండి. దానియేల్ 12:3 నుంచి వాక్యాన్ని మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆ పాయింట్ చెప్పండి అమ్మా.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదరు వారి నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైన కన్యకలుగా మరి మనం ఉండాలంటే మరి జ్యోతులుగా అంటే ప్రకాశించే వారిగా ఎల్లప్పుడు ప్రకాశించే వారిగా మనం ఉండాలని చెప్పి తీసుకున్నాం సార్.
బుద్ధిమంతులందరూ
దీపము అన్నా సాదృశ్యంగా ఒకటే పదాలుగా వాడుకుంటారు కాబట్టి అదే రీతిగా తీసుకున్నాం.
నా ప్రశ్న ఏంటంటే మీరు బుద్ధిమంతులు జ్యోతులు అన్నారు, మరి ఇందులో ఇద్దరు బుద్ధిహీనులు కదా? 10 మంది బుద్ధిమంతులు అవ్వాలి కదా? అదేదో కొంచెం తేడా వస్తున్నట్టుంది కదా. వెలిగించే దాని ఏమన్నారు? వెలిగించబడ్డ జీవితాలు అన్నారు. వెలిగించబడ్డ జీవితాలు మధ్యలో ఆరిపోతాయి, విడిచిపెట్టబడతారు అన్నట్టుగా తీసుకోవచ్చు అన్నదే మనకు వస్తున్న పెద్ద ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, దానికి సాటిస్ఫై చేయగలమన్నది అనుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ గారు మాట్లాడేశాక మీరు మాట్లాడదరిగారు.
అందరూ రక్షణ భాగ్యం పొందుకున్నా కూడా విశ్వాసులందరూ కూడా మరి ఆఖరి వరకు దాన్ని వెలుగుచుండని వాళ్ళకి అస్సలు ఇస్తా వారి యొక్క విశ్వాస జీవితాన్ని. ఎవరైతే వెలుగుచుంటూ ఉంటారో వారు వాళ్ళు బుద్ధివంతులుగా తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను సార్.
బాగుందమ్మా. అందరూ రక్షించబడ్డారు, కానీ రక్షించబడ్డ వారే 10 మంది, అందులో 5 చివరి దాకా కొనసాగలేదు. 5 చివరి దాకా కొనసాగుతున్నారని మనం అంటున్నాం. అందులో 10 మంది నిద్రపోయినట్టుగానే ఉంది. సరే ఆలోచిద్దాం, ముందుకెళ్దాం. అమ్మా ఇంకొకరు ఎవరు మాట్లాడబోయారు
సార్? ప్రైజ్ లార్డ్ సార్. మొదటి పేతుల్లో సార్ మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచారు అన్నారు కాబట్టి
మీ పాయింట్ చెప్పండి. ఆ వాక్యంలో ఉంది వెలుగులోకి పిలవబడ్డారు
అంటే పాపం నుంచి శాపం నుంచి దేవుడు రక్షించుకున్నాడు అన్నదానికి మీరు వెలుగుకు సంబంధులై ఉన్నారు.
రక్షించబడ్డ వారు 10 మంది రక్షించబడ్డారు, ఐదుగురు విడిచిపెట్టబడతా ఉన్నారు, ఐదుగురు తీసుకెళ్ళిపోబడతా ఉన్నారు. అలాగే 10 మంది నాయకులు, 10 మంది సేవకులు, 5 వెళ్తున్నారు, 5 ఆగిపోతున్నారు అన్న పాయింట్ మనం అట్లా తీసుకుందాం అని అంటున్నారు. బాగుంది కాబట్టి, రక్షించబడ్డాము కాబట్టి అందరూ ప్రభుని కలుసుకుంటాం అనుకోవడానికి వీలు లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి. చాలా బాగుంది, ముందుకెళ్దామా. ఆ పదం వచ్చిన లావణ్య, నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందామా? పదం వచ్చిన నీ వాక్య భాగంలో మాట్లాడతావా? ప్రశ్నలు తీసుకుందామా?
ప్రశ్నలు తీసుకుందాం సార్.
ప్రశ్నలు తీసుకుందాం. ఎస్ అమ్మా, అట్లా సరే. నేను సజీవవాహినిలో కూడా వెలుగు కోసం ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నాను. వెలుగు కోసం మనం వాళ్ళ మీద ఆధారపడలేదు. సరే, పదవచనంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే సోదరి లావణ్య తను క్లారిఫికేషన్ ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు. ఏమైనా ప్రశ్నలుంటే ఆ పార్టిసిపెంట్ చాట్ బాక్స్ లో అడగండి, ఆ టీం నేరుగా అడగండి.
సార్, ప్రైజ్ లార్డ్ సార్. ఇక్కడ 10వ వచనంలో మరి వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. మరి ముందు వచనాల్లో తీసుకుంటే కనుక అమ్మవారి అమ్మవారు దేవుడే అని చెప్పి తీసుకున్నాను సార్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కొనుక్కోవాలనుకున్న మరి దేవుని వద్దనే పరిశుద్ధాత్మను తీసుకోవాలి. కానీ ఇక్కడ పెళ్లి కుమారుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్లి కుమారుడుగా రాబోచున్నారు. మరి అటువంటి సందర్భంలో మరి దేవుడి దగ్గర కొనబోచుండగా మళ్ళీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాను అన్న మాట నాకు కొంచెం క్లారిటీ కావచ్చు.
చాలా బాగుందమ్మా, చాలా బాగుంది ప్రశ్న. అది కొనబోతుందేమో దేవుడి దగ్గర అయితే, యేసుక్రీస్తు ప్రభు వస్తే వాళ్ళు కొనుక్కోడానికి దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, ఈలోగా ఆయన వచ్చి తలిపేసేసాడు ఏంటి, ఎట్లా తీసుకోవాలన్నది ప్రశ్న. లావణ్య,
సార్ ఇక్కడ మనము నా వచనం ప్రకారం అంటే ఈ 10వ వచనం ప్రకారం ఇక్కడ కొనబోవడం అంటే ఇక్కడ సిద్ధతకు అంటే సిద్ధపాతకు మనం తీసుకోవాలి సార్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు కొనలేరు, అది డబ్బులతో కొనేది కాదు సార్ ఇది. కాబట్టి మనము పరిశుద్ధాత్మ కింద మనం ఇక్కడ తీసుకోలేము సార్. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో సిద్ధత ఉండాలి, అంటే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు కాబట్టి రాకముందే సిద్ధపాటు కలిగి ఉండాలని మనం తీసుకోవాలి సార్. ఇక్కడ సిద్ధత గురించి చెబుతున్నా సార్. ప్రైజ్లెస్.
ఓకే అమ్మా, ఇంకేమైనా మాట్లాడతారండి? సోదరి లావణ్య అయితే అది పరిశుద్ధాత్మ కొరకు కాదు, నూనె అంటే సిద్ధపాటు అన్నారు. ఇప్పుడు 2వ పాయింట్ వచ్చింది. ఇప్పుడు దాకా ఒకే పాయింట్ మీద వెళ్ళిపోయాం, పరిశుద్ధాత్మ అని చెప్పి 2వ పాయింట్ సిద్ధపాటు అన్నారు. కాబట్టి దీన్ని పరిశుద్ధాత్మగా తీసుకోవద్దు అని అంటావా లావణ్య? నూనెని పరిశుద్ధాత్మగా తీసుకోవద్దు అంటావా?
అలా కాదు సార్, అంటే ఇక్కడ ఈ 10వ వచనం ప్రకారం చూస్తే పరిశుద్ధాత్మను ఎవరు కొనలేరు, అది డబ్బులతో ఇచ్చేది కాదు సార్ కాబట్టి దేవుడిచ్చే వరం కాబట్టి పరిశుద్ధాత్మను ఇక్కడ మనం కొనడం అనే విషయంలో తీసుకోకూడదు సార్. సిద్ధపాటు కింద మనం తీసుకుంటే మంచిది సార్.
కమెంటేటర్స్ అన్న మాటల మీద ఆధారపడకుండా మనం ఇక్కడ దేవుడి దగ్గరికి కొనడానికి వెళ్ళినట్టుగా కాకుండా సిద్ధపాటు కోసం రాస్తున్నట్టుగా తీసుకోవచ్చు అని తను అంటుంది. ఇంకేమన్నా మాట్లాడతారండి? సరే,
అలంకార భాష అని చెప్తున్నాను కదా సార్, ఉన్నది ఉన్నట్టుగా కొనుక్కోవడం అని కాకుండా ఇది అలంకారికంగా వాడిన భాష.
అదే అమ్మా, ట్రైనింగ్ టీం వాళ్ళు కాస్త మీరు ఆగితే ముందు కోఆర్డినేట్లు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఎస్ అమ్మా, ఎవరు ఇంకొకరు మరొక రెస్పాండ్ అయ్యారు
సార్? ప్రైజ్ లేడ్ సార్. అదే సార్, దేవుని దగ్గర వ్యక్తిగతంగా గడపటం అని అనుకుంటున్నాను.
అదే అమ్మా ప్రశ్న. అదే వీళ్ళు దేవుడి దగ్గర గడపడానికి, దేవుడి దగ్గర కొనుక్కోవడానికి వెళ్తే ఎందుకు విడిచిపెట్టబడ్డారు? అది ప్రశ్న. అలా తీసుకుంటే విడిచిపెట్టబడకూడదు కదా, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, అది ప్రశ్న.
అంటే సార్, అప్పటి వరకు దేవుడి ఆత్మ చేత నడిపింపబడినా గాని వాళ్ళు చిన్న చిన్న వాటికి పడిపోయినట్లుగా ఉన్నారు, అందుకని వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చారు.
సరే అమ్మా, కొంచెం మీరు ఆలోచించండి. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు లేదా పరిశుద్ధాత్మ నింపుదల కోసం వెళ్ళారు, అయ్యలోగా ఆయన వచ్చేయడం ఏంటి, వాళ్ళు వదిలిపెట్టబడడం ఏంటి, అది ప్రశ్న. దాన్ని మనం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్ళినా సుశీల గారు ఏమంటారంటే టైం ఇస్ ఓవర్. దేవుడి దగ్గరికి వెళ్ళారు కానీ టైం అయిపోయింది, టైం అయిపోయిన తర్వాత ఇక ఉపయోగం లేదు, పశ్చాత్తాపానికి విలువ లేదు కాబట్టి దీన్ని సమయం కోసం తీసుకోవాలని తను అంటారు. ఓకే, ప్రార్థనలో అప్రమత్తంగా లేరు వెంకటకృష్ణ గారు. తర్వాత లిల్లీ రోజ్ గారు, ఆత్మను ఆర్పకూడదు, దీపాలు నిత్యం వెలుగుతుండాలి, కాబట్టి ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా అంటారు. బాగుంది. ఇతరుల విశ్వాసంతో మనం రక్షించబడలేము. ప్రతి ఒక్కరూ తానే ప్రభువుతో సిద్ధంగా ఉండాలి. ప్రకాశరావు అన్న, సమయం లేదు. ఓకే,
అంటే ఇక్కడ కొనుక్కోబడ్డారు అంటే అప్పటి వరకు కూడా వారు నిర్లక్ష్య స్వభావం చూపించారు సార్. ఎప్పుడో వస్తారులే, తర్వాత ఎప్పుడో వస్తారులే అనే ధీమాతో లోకానుసారంగా జీవించారు సార్. సో ఎప్పుడైతే పెండు కుమారు వస్తున్నారంటే వాళ్ళ దగ్గర అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అనేటప్పుడు వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు ఉండగా మరి ప్రభు వారు వచ్చేసారు అంటే అక్కడ సమయం అనేది లేదు సార్. మనం సిద్ధపడతామంటే అంటే మన జీవితాలు సరి చేసుకుందాము, క్షమాపణ అడుగుదాము అన్నా సరే ఇంకా అక్కడ సమయం లేదు సార్. నాకు అర్థమైంది సార్. ప్రైస్
ఇది సమయంగా తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఆలోచన బాగుంది. అమ్మా, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా? యామిని సిస్టర్
సార్, అర్థమైంది సార్. పరిశుద్ధాత్మ అనేది ఒక కొనుక్కున్నది కాదు కానీ దేవుని వద్ద నుండి పొందుకునేది అని చెప్పి నాకు అర్థమైంది సార్.
చెప్పండి చెప్పండి.
అప్పటికప్పుడు కొనుక్కున్నది కాదు కానీ మన విశ్వాస జీవితంలో ముందుకు అడుగు వేస్తూ ఉండగా ఇంకా దేవునితో మనం ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి అని చెప్పి నాకు అర్థమైంది సార్.
అప్పటికప్పుడు కొనుక్కునేది కాదు, పరిశుద్ధాత్మను కొనుక్కోలేము, ఇది సమయంగా తీసుకోవాలని మీకు అర్థమైంది, ముందుకు వెళ్తా ఉన్నాను. పదవచనం ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? పదవచనంలో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాట్లాడండి అమ్మా. శిరీష
సార్, పదవచనంలో పెండ్లి విందుకు లోపలికి పోయేరి అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
పెండ్లి విందుకు లోపలికి పోయేరి అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లావణ్య
సార్, ఒకసారి ప్రశ్న సార్, మళ్ళొకసారి వివరించండి.
పెండ్లి విందు అంటే ఏంటి, పెండ్లి విందుకు లోపలికి వెళ్ళడం అంటే ఏంటి అని అడుగుతున్నారు.
ఓకే సార్, ఇక్కడ పెళ్లి విందు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఎదుర్కొన్నప్పుడు అది ఒక అంటే ఒక ఉత్సవంగా అంటే అది ఒక ఆనందకరమైన దినంగా చూడాలి సార్. అంటే విందు అనేది అక్కడ భోజనాలు చేయడము అంటే ఫుడ్ ఉంటది బాగా. ఇప్పుడు లోక సంబంధంగా చూడకూడదు సార్, అది ఆధ్యాత్మికమైన విందు కింద ఆనందం కింద తీసుకోవాలి సార్. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఎదుర్కొన్నప్పుడు అక్కడ కూడిన ఆ యొక్క ఆనందం అలాగే సంతోషంతో కూడిన ఆ యొక్క దినంగా చూడాలి సార్. ప్రైజ్ లో సార్
ఆనందంగా చూడాలి తప్ప భోజనాలు ఉండవు, బాజా భజంతులు ఉండవు, సెంట్ ఉండదు, పువ్వులు ఉండవు, ఇంకవేం ఉండవు, అట్లా ఫీల్ అవ్వాలి అంతే అంతేనమ్మా నువ్వు చెప్పేది.
సార్ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల విందు కోసం వివరించారు సార్. ఆ గొర్రెపిల్ల విందులో అక్కడ దూతలు ఎదుట వాళ్ళందరికీ కూడా ఆయన అంటే ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో, ఎవరైతే తన యొక్క సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ గణపరిచినట్టుగా అక్కడ చూడొచ్చు సార్.
అదేమ్మా పెండ్లి విందు అంటే ఏంటి అర్థం కాలేదు ఆవిడకి. నువ్వేమన్నావంటే ఆత్మీయ విందు అన్నారు, అసలు అర్థం కాలేదు. ఆత్మీయ విందు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విందు అంటే ఏమన్నా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రకరకాల వంటకాలు, గుమగుమలు, కొత్త బాటలో బాజా భజంత్రి, సంతోషం, అట్లాంటివి ఏమి ఉండవంటావా?
అదే చెప్తున్నాను సార్, సంతోషం ఉంటది సార్ అక్కడ అంతా. విందుకు కూర్చిన అంటే లోక సంబంధంగా తిండి తినడం అలాగా అది లేకుండా అక్కడ ఎక్కువగా ఆనందము, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ బాధ ఉండదు, ఆకలి ఉండదు, ఇలాంటివన్నీ కూడా లోక సంబంధమైన బాధలన్నీ కూడా పోతాయి సార్. అక్కడ దేవునితో సన్నిధి అనుభవించడమే అది గొప్ప ఆనందం సార్ విందులో.
కాదమ్మా విందు అంటే భోజనం లేకుండా ఎట్లా విందు అవుతుందమ్మా? ఎందుకు నువ్వు భోజనాన్ని తీసేస్తున్నావు? ఎందుకు మా కడుపు కొడుతున్నావు ఎందుకు?
సరే ఇంకెవరిని నేను ఇప్పుడు చెప్తాను సార్, ఒక్క నిమిషం.
సరే మిగతా వాళ్ళ మాట రండి, ఇలాగ ఆవిడ స్టడీ చేసి చెప్తుందట.
సార్ పెండ్లి విందు అంటే క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు తన సంఘాన్ని అంటే విశ్వాసులు సార్ తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్లి జరిపే మహిమ గల పండుగగా అర్థం చేసుకోవచ్చని నేను చెప్తున్నాను సార్. పెండ్లి విందుని భోజనం లాంటిది మహిమ గల కలయిక గల పండుగతో సాదృశ్యంగా చెప్తున్నాను సార్.
మహిమ గల పండుగ అర్థం కాలేదమ్మా, అర్థమే భాషలో చెప్తే అర్థమవుతుంది.
అదే సార్
చెప్పాం.
అదే సార్ ఇప్పుడు విందు అంటే ఎంతో సంతోషంతో అందరూ కలుసుకుని భోజనం చేసేది, అలాగే దేవుని కలుసుకునేటటువంటి కలయికకు సంబంధించిన పండుగ అని నేను చెప్తున్నాను సార్.
ఓకే, అంటే నువ్వు విందులో భోజనం ఉంటదంటావా ఉండదంటావా?
ఉంటది సార్, ఉంటది సార్,
భోజనం ఉంటది. లావణ్యం ఉండదు అంటారు, వేద సిస్టర్ ఉంటుంది అని అంటున్నారు. అది విందు అంటే భోజనం లేకుండా పానీయం లేకుండా విందు ఎట్లా అవుతుంది అన్నదే పెద్ద ప్రశ్న. దానికి దీవెనాయ గారు చిత్తూరు నుంచి ఏమన్నారంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు కదా సార్, విందులో భోజనం ఉంటే వాళ్ళు ఆకలి లేకుండా ఎట్లా భోజనం చేయగలరు? అది పెద్ద ప్రశ్నే, అది కూడా ఆలోచించారు. ఆకలి దప్పులు లేని చోట విందు ఎట్లా చేస్తారు? ఇంకేమైనా మాట్లాడతారా
సార్? అంటే అక్కడ శరీరాలతో ఉండం కాబట్టి, మహిమ శరీరంతో ఉంటాం కాబట్టి అక్కడ ఆకలి ఉండదని అనుకుంటున్నాం.
అయితే ఆకలి లేనప్పుడు విందుకి అర్థమే ఉందమ్మా? ఆకలి లేకపోతే విందు దగ్గర ఇంకా భోజనం ఉందని ఎట్లా అనుకోవాలి? అప్పుడు పరలోకం కంటే భూలోకమే బెటర్ కదా. మనకైతే మూడు పూట్లు తినగలుగుతున్నాం, నచ్చినట్టుగా టేస్టీగా చేసుకోగలుగుతున్నాం, టేస్టే ఉండదు అయితే పరలోకంలో, అంతేగమ్మా? ఇంకేమైనా మాట్లాడతారా? విందులో భోజనం ఉంటుందా, విందులో ద్రాక్ష రసం పానీయం ఉంటుందా, విందు అంటే ఇక దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, విందు అంటే లోకంలో విందు లా కాదు అన్నారు, ఏంటి దానికి దీనికి తేడా, ఏమన్నా కొంత క్లారిటీ ఉంటే చెప్పచ్చు. ముందుకెళ్దాం, సమయం అవుతా ఉంది కాబట్టి మీరు ఆలోచించండి. ఏ ప్రకటన గ్రంథం జీవ జల నదుల కోసం మాట్లాడుతుంది, ఇదే ప్రకటన గ్రంథం జీవ వృక్ష ఫలాల కోసం మాట్లాడుతుంది, విందు కోసం మాట్లాడుతుంది. కాబట్టి విందు అనేసరికి భోజనం లేదు అనటం దగ్గర నేను ఏకీభవించలేను. కారణం ఏంటంటే ఆకలి ఉండదు అన్న మాట దగ్గర తినకపోతే చచ్చిపోతున్నాము, మా కడుపు కాలిపోతుంది, అది కాదు మహిమ శరీరం. కానీ ఎంత తినడానికి అన్ని రకాలు ఉంటాయి, తిండి ఉంటుంది, దేవదూతల ఆహారం అని రాయబడింది. అందుకే పాపం ప్రవేశించడానికి ముందు తినొచ్చు, మీరు ఏదైనా తినొచ్చు. తర్వాత తినాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో నుదుటి చెమట కారుస్తూ తినాలి, తినకపోతే బతకనివ్వదు కడుపు. కానీ అంతకుముందు నువ్వు తినొచ్చు, నీ ఇష్టం, అన్ని టేస్ట్ చేయొచ్చు, ఒకటి కాదు ఎన్ని పెట్టాడో. సో పరలోకాన్ని విందుగా మాట్లాడుతున్నప్పుడు భోజన ప్రియులకు పరలోకంలో భోజనం లేదా అంటే ఎలా పడాల్సిన పని లేదు. పరలోకంలో చాలా జీవవృక్ష ఫలాలు, జీవజల నదులు, దప్పికొనవని రానిమ్ము, ఆత్మీయ అర్థాలే అని మీరు అనడానికి, దీన్ని మనం విందు లేదు అనడానికి వీల్లేని మాటలు ఉన్నాయి, అవి కూడా జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత రిఫ్కా లోకా 22:30 కోట్ చేసి, నా రాజ్యంలో నా బల్ల వద్ద మీరు తిని తాగుతారని శిష్యులతో చెప్పారు. అవును, పరలోకంలో విందు అన్న మాటలను మీరు ఋషి పచి లేని జీవితం, పరలోక జీవితం అనుకోవద్దు. పరలోక జీవితం భూమి మీద ఉన్న విందు కంటే చాలా గొప్ప విందు. సరే, ఇంకేమైనా ఒకవేళ డౌట్లు ఉంటే అడగండి, డౌట్లు లేకపోతే ముందుకెళ్ళిపోదాం. సో 10వ వచనం మీద మనం మాట్లాడేసుకున్నాం అనుకుంటున్నాను, కామెంటరీకి వెళ్తున్నాను. తాను వస్తానని చెప్పినట్లుగానే యేసు వస్తాడు, అప్పుడు ఆయన ప్రజలకు గొప్ప విందు ఉంటుంది. ప్రకటన గ్రంథంలో వాక్యం కోట్ చేశారు. అయితే సత్యాన్ని విని కూడా దానికి లోబడని వారు అందులో ప్రవేశించకుండా అవకాశం అనే తలుపు మూయబడుతుంది. రైట్, అనేక వాక్యాలు కోట్ చేశారు. తర్వాత 11వ వచనం, సుసన్నా కుర్నేరి ఏపీఎస్పీ 6th బెటాలియన్ కోఆర్డినేటర్. అమ్మా, నీ వాక్యంలో ఏమైనా మాట్లాడేది ఉందా?
ఏం లేదు సార్, క్లియర్ క్వశ్చన్స్.
సోదరు క్లారిటీతో ఉన్నారు, ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి, తను మీకు క్లారిటీ ఇస్తారు.
అంతటి తలుపు వేయబడను అంటే తలుపు వేయబడింది అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
తలుపు వేయబడను, మాకు తలుపు దియ్యయ్యా అని మాట ఉంది కాబట్టి తలుపు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సుసన్న,
తలుపు అంటే సార్ మనం ఇప్పుడు చూసినట్లు అవకాశం అంటే ఇంకా మరొకసారి పశ్చాత్తాపడి దేవుని ఆత్మ సహాయంతో నడుచుకునే అవకాశం ఇంకా లేదు. యేసుక్రీస్తు 2వ రాకల్లో వచ్చాడంటే ఇంకా సిద్ధపడిన ప్రతి ఒక్కరు ఆయనతో పాటు వెళ్తారు కాబట్టి ఇక అంతటితో ఈ యొక్క అవకాశం మూసివేయబడింది. ఇక రక్షింపబడటం కానీ పశ్చాత్తాపడటం కానీ
కొంచెం షార్ట్గా మీరు చెప్పే చాలా బాగుంది. ఆవిడ అడిగిన ప్రశ్న తలుపు, మీరు చెప్పే సమాధానం అవకాశం, అంతేనా? ఇంకేమైనా చెప్తారు? అవసరమైతే వివరంలోకి వెళ్ళండి, నేను జస్ట్ ఆన్సర్ చెప్పేయండి, అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేయమంటాను.
ఓకే సార్, అవకాశం అనే తలుపు ఇక మూయబడింది సార్.
అవకాశం అనే తలుపు, కామెంటరీలో కూడా మాట వాడినట్టున్నారు, అవకాశం అనే తలుపు కాబట్టి అవకాశం అని తను అంటారు. ప్రశ్న అడిగింది ఎవరమ్మా, మీకేమైనా సమాధానం వచ్చిందమ్మా?
సార్ ప్రైజ్ లేడు సార్, అదే సార్ సమయం ఇంకా అయిపోయింది అని, అవకాశం లేదు.
అవకాశం ధన అబ్రహం, దాని అవకాశంగా తీసుకుందాం అన్నారు. బాగుంది అమ్మా, నేను నిన్న లేను కాబట్టి కొంచెం నేనేమంటానంటే, ఈ పెండ్ల కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అన్నదాన్ని ఎలా తీసుకున్నారు మీరు?
సార్ మరి మార్పు చెందాలని ఆలస్యం చేస్తున్నారని ఒక రెఫరెన్స్ కూడా కోట్ చేశాను సార్.
కదా, మీరు పేతురు పత్రిక కోట్ చేసి మాట్లాడారు కదా, ఇప్పుడు మార్పు చెందాలని ఎదురు చూస్తున్న ఆయన ఈ 5 మందికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు?
సార్ కృపాకాలం ఇంకా వాళ్ళకి అయిపోయింది సార్, వాళ్ళు సిద్ధపడాల్సిన సమయంలో సిద్ధపడలేదు కాబట్టి తర్వాత వాళ్ళు సిద్ధపడినా గానీ ఉపయోగం లేదు సార్.
అదే కొంచెం రెండు బ్యాలెన్స్ చేస్తారా మీరు? ఆయన ఆలస్యం చేసేది ఎందుకోసం అంటే మన కోసమే, మన రక్షణ కోసమే అని అన్నారు. ఇప్పుడేమో ఉపమానంలోనేమో 5 మంది వదిలేశాడు ఆయన, తలుపు కొడుతున్నా తలుపు తీయట్లేదు, రెండింటిని కలిపి సమాధానం చెప్పండి.
సార్ ఇప్పుడు
రెండు ఒకలాగే ఉంటాయి, రెండు విరుద్ధంగా అనిపిస్తున్నాయి కాబట్టి రెండింటిని కలపండి.
సార్ అదే సార్ నావహ దినాల్లో మరి నావహు చాలా ప్రకటించాడు సార్, మరి వాడ సిద్ధమవుతుండగా గాని అయినప్పటికీ కూడా ఎవరు విననోళ్ళని వారిగా ఉన్నారు కాబట్టి ఎవరు మరి పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మరి నావహు కుటుంబం అంతా రక్షింపబడింది, మిగిలిన వారందరూ మరి ఆ యొక్క జల ప్రవాహం ప్రళయంలో కొట్టుకుపోయినట్లు కూడా చూస్తున్నాం కదా సార్. నావహు వాడు
నావహు జల ప్రళయం కోసం ఇది చెప్తున్నామా? నా ప్రశ్న ఒకటే, ఆయన ఏమో మన రక్షణ కోసమే దీర్ఘశాంతి ఎదురు చూస్తాడని చెప్పి అన్నారు, ఇక్కడేమో ఐదు వదిలేశాడు. ఆ రెండింటిని సమన్వయపరచండి అంటున్నాను, రెండు విరుద్ధంగా అనిపిస్తున్నాయి కదా. దీర్ఘశాంతం ఎదురు చూస్తున్న ఆయన మరి ఇలా కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు ఎదురు దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు, రెండింటిని ఎట్లా సమన్వయపరచుకోవాలి, అది నా ప్రశ్న.
అయితే వాళ్ళు ఇంకా మార్పు చెందాలి, ఇంకా పరిపూర్ణతలకు రావాలని అవకాశం ఇచ్చాడు, ఆలస్యం చేశాడు ప్రభు. అయినప్పటికీ వారు నిర్లక్ష్యంగా ఉండి నిద్రపోవటం జరిగింది సార్. అందుకనే ప్రభు వచ్చాడు, వచ్చిన తర్వాత ఇక అవకాశం అనేది ఉండదు, రాకముందే ఆయన అవకాశం ఇచ్చాడు, ఆలస్యం చేస్తాడు, ఆలస్యాన్ని గమనించక నిర్లక్ష్యంగా జీవించేస్తాడు.
ఓకే
సార్, ఆల్రెడీ వాళ్ళు దివిటీలు పట్టుకొని వచ్చి అన్నారంటే పెళ్లి కుమార్ని ఎదుర్కొనడానికి వాళ్ళ యొక్క జీవితాన్ని వెలిగించుకునే వారు సార్, ఒకసారి వెలిగింపబడ్డవారే, కానీ దాన్ని అంతం వరకు కొనసాగింపలేకపోయారు కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు సార్.
సో మనం దీని ఏమంటామంటే ఆయన దీర్ఘశాంతం, అందరూ రక్షించబడాలని, కానీ వాస్తవం ఏంటంటే అందరూ రక్షణ పొందరు, ఆ దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకోరు. సద్వినియోగం చేసుకోకపోయినా సరే ఆయన అందరిని రక్షిస్తాడు కాదు, అవర్ రెస్పాన్సిబిలిటీని కూడా మనం గుర్తించుకోవాలి, మన బాధ్యత, మన దిద్దుబాటు, మన సిద్ధుపాటు. సో అక్కడ నిర్లక్ష్యంగా ఉంటే చేయబట్టుకోలేకపోడు పరలోకానికి, తలుపు తట్టినా సరే తలుపు తీయట్లేదు, అది ఆయన వ్యక్తిత్వం. సో అవకాశం అంటే ఎప్పటికీ అవకాశం కాదు, ఈ రోజు అవకాశం ఉంది, ఈ రోజు మనం మారడానికి ఛాన్స్ ఉంది, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఈ రోజు మారకపోతే రేపు అవకాశం ఇస్తాడు అనుకోవడానికి వీల్లేదు, అది కొంచెం మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇంకేమన్నా మాట్లాడతారా? 11వ వచనంలో తలుపు అంటే అవకాశమైన తలుపు అన్నారు, చాలా చక్కగా ఉంది, అవకాశాలు చాలా సార్లు ఇస్తున్నాడు, అలా ఇస్తూనే ఉంటాడని మాత్రం అనుకోవద్దు. సరే తర్వాత 12, 13 వచనాలు అనిత డేవిడ్ నువ్వేమైనా మాట్లాడుతుందమ్మా? డౌట్స్ ఏమి లేవు సోదరి, క్లారిటీతో ఉన్నారు, మీరేమన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే తన సమాధానం చెప్పగలుగుతారు. 12, 13 వచనాలు ఏమన్నా మాట్లాడేదిందా?
ప్రైజ్ లేదు సార్, మిమ్మల్ని ఎరుగును అని అన్నారు సార్, ఎలా అర్థం చేసుకోవాలి సార్?
ఇది ఈ మాట ఘోరమైన మాట, ఆయనకి అంతా ఎరుకే, ఆయనకి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి, కానీ ఎందుకు మిమ్మల్ని ఎరగను అంటున్నాడు అనిత?
ప్రైజ్ లేదండి, మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే సార్ అటు ఉంటది, ఇక్కడ కూడా బుద్ధిలేని కన్యకులు వచ్చి అయ్యా అయ్యా తలుపు అని అన్నట్టుగా ఉంది సార్. అక్కడ కూడా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడు, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్లే ప్రవేశిస్తారు సార్. అయితే ఇక్కడ అందు నిమిత్తమే ఆయన మిమ్మల్ని ఎరుగనని చెప్పడం జరిగిందనేసి ఆ కింద వచనంలో మనకు కనబడుతుంది సార్. ఏంటంటే వాళ్ళు మేము అన్ని అద్భుతాలు చేశాము, నేను నామాన్ని ఎన్ని చేశాము అన్ని చేశాము అని చెప్తున్నారు తప్ప ఆయన చిత్తాన్ని చేయలేనట్టుగా కనబడుతుంది సార్. అందుకే ఎవరైతే ఆయన చిత్త ప్రకారం చేస్తారో ఆయన ఎరుగుతారనేసి చెప్పి ఉన్నారు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం కూడా కనబడుతుంది సార్, దేవుని ప్రేమించిన వాడు ఎరుకైన వాడు, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన ఆయన ఎరిగిన వారిగా కనబడతారని ఇక్కడ వాక్యలేఖనం తెలియజేస్తుంది.
చాలా చెప్పావు, మేమంతా మర్చిపోయాం, గుర్తు పెట్టుకునేలాగా ఒక్క స్టేట్మెంట్ చెప్పామ్మా.
సార్ ఎవరే ఆయన చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళని ఆయన ఎరుగుతాననేసి చెప్పినట్టు సార్. నాకు అర్థం
చిత్తం చేస్తేనే ఆయన ఎరిగిన వారు, దేవుని చిత్తం చేయని వారు ఆయన పట్టించుకోడు, జ్ఞాపకం కూడా పెట్టుకోడు. అది కదా నీ పాయింట్ అంతేమ్మా.
అలానే సార్ ఎవరైతే ఇంకా పెదవులతో పిలిస్తే ఆయన పైన చూసే రూపం కాదు కానీ ఆయన హృదయంలో చూసిన దేవుడు కదండి. కాబట్టి ఆయన ఎంత పిలిచినా అలా బుద్ధి లేని వారు పైన పిలుస్తున్నారు తప్ప వాళ్ళ హృదయంలో ఆయన చిత్తం చేయలేదు కాబట్టి దేవుడు అక్కడ మిమ్మల్ని ఎరుగునని అన్నమాట అన్నట్టుగా తీసుకొచ్చాను నేను అనుకుంటున్నాను.
మళ్ళీ మర్చిపోయా గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్పు, చాలా చెప్పు.
అంటే సార్ అక్కడ అలా పెదవులతో అయ్యాయో తలుపు తీయమంటున్నారు కానీ దేవుడు అక్కడ వాళ్ళ పైరూపాన్ని ఆ దేవుడిని
పట్టుకుని దేవుడికి గుర్తుంటదేమో కానీ మనకి ఎట్లా గుర్తుంటే చెప్పు. ఒక్క మాటలో సింపుల్ గా చెప్పు అని అంటున్నాం కదా, ట్రై చేయి గుర్తుపెట్టుకునేలా చెప్పు. ఎరిగిన వారు ఎవరు, ఆయనకి ఎరగని వారు ఎవరు, ఎవరిని ఆయన గుర్తుపెట్టుకుంటాడు ఎవరిని గుర్తుపెట్టుకోడు.
ఎవరైతే ఆయన పనిచేసి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో ఆయన గుర్తుపెట్టుకుంటారు సార్. ఎవరైతే ఆయన అవకాశం ఇచ్చినా ఆయన చిత్తాన్ని ఆయన పనిని చేయలేదో వాళ్ళని గుర్తుపెట్టుకోరు.
అంటే ఈ పాయింట్ చిత్తం, ఎవరు దేవుని చిత్తం చేస్తారో వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. చిత్తం చేయకుండా ఆయన మిగతా చేసే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోడు అని అంటావు. ఓకే బాగుంది నీ పాయింట్, చాలా క్లియర్ గా ఉంది. ఇంకేమైనా మాట్లాడతారా అనిత తను చెప్పగలిగింది, ఇంకేమైనా ఈ పాయింట్ మీద మాట్లాడతారా? ఈవెన్ చాలా చక్కటి వాక్యాన్ని అనిత కోట్ చేసింది మతే 21:7-21 సేమ్ కాంటెస్ట్ అదే. వాళ్ళు పిలుస్తున్నారు, ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగును అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ దాన్ని మీరు ఏమన్నా పైగా వాళ్ళెవరు ఆయన నామాన్ని ప్రవచించేవారు, అద్భుతాలు చేసేవారు, సూచికలు చేసేవారు. వీళ్ళెవరు? ఆయన రాకడ కోసం దివిటీలు పట్టుకుని వచ్చిన వాళ్ళు, ఆయన కోసం వచ్చుతూ ఆయనకి సంబంధం లేని వాళ్ళు, ఆయన గుర్తు పెట్టుకుని వాళ్ళు, ఆయన చేత గుర్తు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అది ప్రశ్న. ఇంకేమైనా స్టడీ టీం మాట్లాడతారా?
సార్ వందనాలు సార్. అదే సార్, పరిశుద్ధాత్మ అనుభవం లేని వారుగా చెప్తున్నాను సార్.
దేవుని అనుభవం లేని వారుగా చెప్తున్నారు. ఓకే, ఇంకేమన్నా మాట్లాడతారా? అంటే కొంచెం వివరణిస్తావమ్మా లేదా నువ్వు నీ స్టేట్మెంట్ వివరిస్తావా?
అంటే సార్ పై పైన భక్తి ఉంటది కొంతమందికి, కానీ లోతైన భక్తి పరిశుద్ధాత్మ అనుభవము లేనప్పుడు దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థించినా కూడా మరి ఆయనకి ఎరుగిన వారుగా ఉంటామని నాకు అర్థమైంది చెప్పాను సార్.
ఇప్పుడు మత్తయి 21:1 వాళ్ళు చేస్తున్న అద్భుతాలు, వాళ్ళు చేస్తున్న ప్రవచన వరాలు, వాళ్ళు చేస్తున్న సూచ్యక్రియలు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు కాదమ్మా? వేద సిస్టర్
సార్,
మత్తయి 7:21 వాళ్ళు చేస్తున్న పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని వల్ల కాదా? 22 ఉంది, ప్రవచింపలేదా, దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అన్నారు. వాళ్ళ ఇవన్నీ ఆత్మ వాళ్ళు చేయట్లేదా?
సిద్ధపాటు కూడా ఉండాలి సార్, చేస్తారు కానీ మరి దేవుని ఎందు నమ్మకం విశ్వాసం అవిశ్వాసంతో గాని ఉన్నట్లయితే ఏది చేసినా వృధా సార్.
నీ సమాధానాన్ని క్రాక్ చేయని అడిగాను, నీ సమాధానం ఏంటి? ఎవరు ఆయనకి ఆయన చేత గుర్తుపెట్టలు, ఆయన గుర్తులు, ఆయన జ్ఞాపకాలు లేని వాళ్ళంటే నువ్వేమన్నా పరిశుద్ధాత్మ లేని వారు అని అన్నావు. అద్భుతాలు చేస్తున్న వాళ్ళేమో పరిశుద్ధాత్మ వాళ్ళే చేస్తున్నారు అంటున్నావు. మరి పరిశుద్ధాత్మ వాళ్ళు చేస్తామని ఆయన గుర్తుపెట్టుకోవాలి కదా. నువ్వు పరిశుద్ధాత్మ అన్నావు కాబట్టి నేను ఈ ప్రశ్న అడిగాను.
తమ పెద్ద నన్ను ఘనపరుచరు గాని వారి హృదయము నాకు దూరంగా ఉందని దేవుడు మత్తయి 15:8 మాట్లాడుతున్నారు సార్.
ఎందుకని నీ సమాధానం ఏంటమ్మా? నేను మిమ్మల్ని ఎరుగాను అన్నాడు, ఎరుగాను అన్నాడు. దాని
హృదయపూర్వకంగా వాళ్ళు చేయట్లేదని నాకు అర్థమని చెప్పాను సార్. హృదయము దేవునికి దూరంగా ఉందని చెప్తున్నాను సార్.
ముందేమో పరిశుద్ధాత్మ అన్నావు, రెండోదేమో వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నవారు అన్నావు. రెండు రకాల సమాధానం చెప్పు. సరే అమ్మా, అట్లాగే. ఇంకేమైనా మాట్లాడతారా అండి?
సార్ ప్రైజ్ లేడ్
సార్
పైకి క్రియలు ఉన్నాయి కానీ మరి యేసుక్రీస్తు వారితో వ్యక్తిగత సంబంధం లేదు సార్ ఆయనతో గడపడం
గానీతో సంబంధం లేని వారు ఆయన ఎరగని వారు. ఓకే స్వామి అంటాడు ఎందుకు ఎరగని అన్నాడు అంటే దీపం ఉంది బయట భక్తి కనిపిస్తుంది నూనె లేదు లోపడి పరిశుద్ధాత్మ లేదు నిజమైన మారు మనసు లేదు సిద్ధపాటు లేదు అన్నారు. అనిల్ అంటాడు తీత 1:16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కాని అసహ్యులు అవిధేయులు సత్కార్యాల విషయంలో భ్రష్టులు క్రియలను బట్టి ఎరగమన్నట్టున్నారు. మీనాక్షి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభువుతో నిజమైన సంబంధం ఉన్న వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు. రిప్కా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే అతడు ఆయన వాడు కాడు. నామకార్థంగా జీవించేవాళ్ళు గొప్పలు చెప్పుకునేవారిని ఎరగడాయన చనుబాబు. సరే ఆ పైకి నట భక్తి నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించిన వారు. సుసన్న కిరణ్ ఏదో ప్రశ్న అడుగుతుంది నూనె లేదు అంటే అప్పటి వరకు వెలిగింది కదా అన్న నూనె లేకుండా అప్పటి దాకా ఎట్లా వెలిగింది. ఇది ఒకటి కీ పాయింట్ అండి నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కూడా. ఇప్పుడు నూనెని మీరు పరిశుద్ధాత్మగా తీసుకున్నారు చాలా బాగుంది ఇప్పుడు దాకా దీపం వెలిగింది కదా నూనె లేకుండా వెలిగిందా దీపం అని తన ప్రశ్న. ఏమన్నా మాట్లాడతారా స్టడీ టీం?
వందనాలు సార్.
వందనాలమ్మా.
సార్ అదే సార్ ఇప్పుడు నూనె ఉన్నా సార్ 10 మంది దీపాలు వెలుగుతున్నాయి ఇంకా వెలగడానికి కావలసిన సరిపడే నూనె లేదు సార్ వాళ్ళ దగ్గర. అది బుద్ధి గల వారిని అడుగుతున్నారు కానీ పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఒకరి దగ్గర నుంచి తీసుకునేది కాదు ఎవరంతటి వారు వ్యక్తిగతంగా పొందుకోవాలి అది వాళ్ళలో తక్కువగా ఉంది ఆరిపోవడానికి అవి రెడీగా ఉన్నాయని అర్థం చెప్తున్నాను సార్ అందువల్ల కొనుక్కోవడానికి.
కాదమ్మా ఇప్పుడు దాకా ఎలిగింది కదా ఇప్పుడు దాకా ఎలిగింది అంటే దీపం ఉంది కదా అంటే ఆత్మ దేవుడు అనుభవం ఉంది కదా మరి ఆత్మ లేని వారని చెప్పి ఎట్లా చెప్తారు అది ప్రశ్న. ఇక్కడ
లోపైన అనుభవం లేదు సార్ వాళ్ళకి పై పైన అనుభవం ఉందని నేను చెప్తున్నాను సార్.
మళ్ళా ఇప్పుడు దాని ఏమన్నా పరిశుద్ధాత్మగా కాకుండా అనుభవంగా తీసుకోమంటావా నూనె అంటే దేవునితో అనుభవం అని తీసుకోమంటావా పరిశుద్ధాత్మక తీసుకొద్దంటావా?
పరిశుద్ధాత్మే సార్ మరి వాళ్ళకి సరిపడిగా లేదు సార్ వాళ్ళ దగ్గర అని నేను చెప్తున్నాను సార్ ఇంకెవరినైనా చెప్పమన్నాను సార్.
అదే అందుకే మిగతాలు కూడా మాట్లాడతారు మీరు ఆలోచించండి. ఎస్ అమ్మా ఇంకేమైనా మాట్లాడతారా ఆ సుశాన్ అడుగుతున్న ప్రశ్నకు?
సార్ ప్రైజ్ లార్డ్ సార్ ఆల్రెడీ వాళ్ళు ఒకసారి వెలిగింపబడిన వారు అని చెప్పి అందుకనే మొదట వాళ్ళ దీపాలు వెలుగుతుంటూ ఉన్నాయి కాకపోతే ఆఖరి వరకు ఆ దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని కానీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని కానీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు.
అదేమ్మా మన నూనెను పరిశుద్ధాత్మగా తీసుకున్నాం కదా పరిశుద్ధాత్మగా తీసుకున్నప్పుడు ఎందుకు ఆరిపోతున్నాయి ఆత్మదేవుణ్ణి పొందుకున్న వాళ్ళు ఎందుకు ఆరిపోతారు అన్నట్టుగా ఏమన్నా మీరు మాట్లాడగలిగితే అది కూడా మిగతా వాళ్ళకి స్వీయ పరిశీలనకి హెల్ప్ అవుతుంది.
సార్ మొదటి వారు కడపటి వారు గదురు కడపటి వారు మొదటి వారు గదురు అని కూడా రాయబడి ఉంది కదా సార్
అంటే అలాగ అవ్వాల్సిందేనమ్మా మొదటి వారు కడపటి వాళ్ళు అవ్వాల్సిందేనా?
వాళ్ళు నిలిచి ఉండకపోతే
ఇంకొకరు ఎవరు మాట్లాడబోయారమ్మా మాట్లాడారు
ప్రైజ్ లేదండి.
ఎస్ అమ్మా
సార్ అక్కడ వెలిగింపబడ్డారు కానీ వాళ్ళు ఏం చేశారంటే మత్తయి సువార్త 5:15 లో ఉంటది కదా సార్ మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని
అది ఇంత ఉన్న వారికి వెలిగినిచ్చుటకు దీపస్తంభాలు పెట్టాలి. వాళ్ళు వెలుగు వెంపబడ్డారు గాని ఆ వెలుగును వాళ్ళు కాపాడుకోలేకపోయారు సార్. అంటే ఆయన ఇచ్చినప్పుడు మనం ఎరగనని ఎందుకు అన్నారంటే ఆయన చిత్త ప్రకారం చేయలేదు కనుక. అంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారు కానీ ఆయన చెప్పినట్టు వాళ్ళు చేయలేదు, సగంలో ఆరిపోయినట్టుగా కనబడుతుంది సార్. ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నారు కదా, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆత్మను నిర్లక్ష్య స్వభావం చూపించి ఆయన ఇచ్చిన అదే నూనె అంటే అభిషేకానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మ
సాదృశ్యంగా వెళ్తానే ఉంటది. మేము అందులో ఏది రాసుకోవాలి, ఏం గుర్తు పెట్టుకోవాలో మాత్రం మాకు చాలా పెద్ద ప్రశ్న. చెప్పాము, కొంచెం బ్రేక్ వేసి ప్యాసింజర్ లాగా ఒక పాయింట్ చెప్పు.
సరే, అదే వాళ్ళు వెలిగింపబడ్డారు కానీ ఆ వెలిగిన ప్రకాశింపనివ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే కొంచెం కింద మంచం కింద పెట్టొద్దు అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆర్పి వేసుకున్నట్టుగా కనబడుతుంది సార్.
ఓకే, బాగుందమ్మ, గుర్తుంటది. సరే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం ఆల్మోస్ట్ చాలా బాగా ఆలోచించగలిగాం. అందులో చాలా మంది ఏమంటున్నారంటే చాట్ బాక్స్ లో చాలా ప్రశ్నలు పెట్టి చాలా సమాధానాలు పంపిస్తా ఉన్నారు. సుశీల గారు, దేవునితో సహవాసం వారికి లేదు, నిలువెచ్చిన స్థితి రాజేష్ అంటాడు. దేవుని చిత్తం చేయని వారు దేవుని మహిమను పరచిన వారు అన్నపూర్ణ. తర్వాత
సార్, ఇక్కడ నూనెకు సాదృశ్యంగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను కాదని కాదు గాని ఇక్కడ మనం ఇంకొక రిఫరెన్స్ కూడా చూడొచ్చు సార్. కీర్తనలు 89:35 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే మనం ప్రభువును చూడాలన్నా, ఆయన ఎదుర్కోవాలన్నా, ఆయనతో పాటు పెండ్లు విందులో మనం ప్రవేశించాలన్నా కూడా మనలో పరిశుద్ధత ఉండాలి సార్. ఈ 10 కన్యకల్లో 5 చివరి మట్టుకు వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. 5 నిర్లక్ష్యంగా ఆలస్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పెండ్లు విందులో ప్రవేశించలేకపోయారు సార్. ఈ నూనెకి పరిశుద్ధాత్మ దేవునితో పాటు ఇక్కడ మనం పరిశుద్ధత కూడా తీసుకోవచ్చు సార్.
చాలా కీలకమైన విషయం ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా మనం ఏకాభిప్రాయానికి వెళ్ళాలంటే కాంటెక్స్ట్ పట్టుకోవాలి. సో మీరు కాంటెక్స్ట్ పట్టుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. కాంటెక్స్ట్ ఏంటి చెప్పండి, తర్వాత క్లారిటీ వస్తుంది మీకు. 25:1-13 ఆయన కాంటెక్స్ట్ ఏంటి చెప్పండి.
పరలోక రాజ్యం గురించి సార్, ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యాన్ని కోల్పోతారు అన్నది మనకి కాంటెక్స్ట్ సార్. 1-13
ఇంకెవరైనా మాట్లాడతారు, కాంటెస్ట్ మాట్లాడతారు.
ఫ్రేజ్లెట్ సార్, వాళ్ళు అదనపు నూనె పట్టుకున్నారు సార్, వీళ్ళు పట్టుకోలేదు సార్, విడిచిపెట్టారని.
కాంటెస్ట్ అని అడిగితే ఉంటే మన నూనె అంటావమ్మా, నేను కాంటెస్ట్ అడుగుతున్నాను. సందర్భం ఏంటి అంటే ఏం చెప్పడానికి ఇది చెప్పాడు, అది నా పాయింట్. ఆయన ఏ ఉద్దేశంతో ఈ పారబుల్ చెప్పాడు అది పట్టుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. యామిని
సార్, చిత్తపాటు కలిగి ఉండాలి అనే కాంటెక్స్ట్ మీద మొత్తం అంతా రాయబడి ఉంది సార్.
ఎక్కడ ఉందమ్మా, ఏ వాక్యం ఆధారం చేసుకుని మాట్లాడావు? పదమూడవ వచనం చదవండి.
ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండదు.
చాలా కీలకమైన మంగటి ఇది. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, పరిశుద్ధత కోసం చెప్పాలనుకుంటున్నాడా, లేకపోతే సాక్షి జీవితం కోసం చెప్పాలనుకుంటున్నాడా, ఏం చెప్ప? మీరు చెప్పినవన్నీ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతా ఉంటా బైబిల్లో. బైబిల్లో ప్రతి పదానికి 66 పుస్తకాల నుంచి ఏదో ఒక తోక కనెక్ట్ అవుతుంది, అన్ని తోకలు తీసుకోలేం. కాంటెక్స్ట్ ఏంటి? ఈ కాంటెక్స్ట్ వెలుగులో మీరు అర్థం చేసుకుంటే మీరు ఆ విషయాలు అర్థం అవుతాయి. విడిచిపెట్టబడ్డవారు, అదే ఆయన చేత నేను ఎరగను అని చెప్పబడ్డవారు, దీపాలు ఆరిపోతున్న వాళ్ళు ఎట్లా తీసుకోవాలంటే మీరు కాంటెస్ట్ కీలకం 13 పట్టుకోవాలి. యమబిందు, 13 వెలుగులో నీ సమాధానం కరెక్టే అంటావా?
అంటే సార్, ఇక్కడ ఒక మాట 9 ఉంది కదా సార్, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు అమ్మవాడు దేవుడే కదా, మరలా యేసు ప్రభు వారు కూడా దేవుడే కదా, దాన్ని మనం ఎలా తీసుకోవాలని ఇంకొక క్వశ్చన్ రేజ్ అయింది కదా సార్.
అవునమ్మా,
దాన్ని బట్టి రోమాపత్రిక 6:19 ఒక రెఫరెన్స్ ఉంది సార్. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా, అంటే తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్లి మరలా వాళ్ళు వారి యొక్క పరిశుద్ధతను లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందాలని వాళ్ళు అనుకుంటున్నారు, గాని అది అక్కడ అవ్వలేదు, అక్కడ జరగలేదు సార్. కాబట్టి ఇక్కడ మనకి తండ్రి అయిన దేవుడు కనబడతా ఉన్నారు, పెండ్లి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు కూడా కనబడతా ఉన్నారు అని నేను చిన్న క్లారిటీ సార్.
అమ్మా 6:19 వెళ్ళండి, కానీ రామ 6:19 ఈ వచనాలకి ఏంటి లింక్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ, ఏ వచనం మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళింది
అంటే? ఇంతకు అడిగారు కదా సార్, అమ్మవారు దేవుడై ఉంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడే కదా.
ఇక్కడ ఏమన్నారు, అమ్మవారు దేవుడు కాదు, అమ్మవారు దేవుడిగా తీసుకోవద్దు అనుకుని వెళ్ళాం. దేవుడి దగ్గరికి కొనుక్కోడానికి వెళ్తే దేవుడు ఎందుకు వాళ్ళని ఎట్టేస్తాడు? అక్కడ ఏమనుకున్నామంటే అమ్మవారు అన్నాకాడ సిద్ధపాటు, సమయం అయిపోయింది, అవుట్ ఆఫ్ టైం, అది వాళ్ళు సిద్ధపాటుకి అవకాశం అయిపోయిందని తీసుకున్నాం. దేవుడి దగ్గర కొనడానికి వెళ్లారన్నట్టుగా తీసుకోలేదు మేము.
ఇందాక అన్నారు సార్, అందుకని నేను ఈ రిఫరెన్స్ తీసాను సార్.
ఓకే, ఇప్పుడు అనలేదు అని చెప్తున్నాం కదా, ఇప్పుడు మార్చండి, మార్చి చెప్పండి.
మార్చుకుంటాను సార్.
ఎస్ అమ్మ, 13వ వచనం కీలకం, మీరు లేకపోతే రకరకాలుగా డైవర్ట్ అవుతారు. ఆయన ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పారాబుల్ చెప్పాడు. ఆ ఉద్దేశం ఏంటంటే 13వ వచనం, మెలకువగా ఉండండి, ఆ బుద్ధి లేని కన్యకలు 5 మెలకువగా లేరు అన్న మాట దగ్గర మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. తప్ప వాళ్ళు పరిశుద్ధంగా లేరు, వాళ్ళ ఆత్మచేత నింపబడలేరు, ఇవన్నీ తీసుకుంటే కాంటెక్స్ట్ సపోర్ట్ చేయదు. దాన్ని మీరు కొంచెం ఆలోచించాలి. 6:30 అయిపోయింది, నేను ముగిస్తా ఉన్నాను, మాట్లాడమ్మా.
లోక 12:40 మీరు అనుకునని గడియలు మనుషు కుమారుడు వచ్చిన గనుక మీరు సిద్ధంగా ఉండు అన్నమాట చెప్పారు సార్. అలా తీసుకుంటే
బైబుల్లో చాలా ఉంటాయమ్మా, మెలకువగా ఉండి సిద్ధంగా ఉండి, అన్నిటికీ వెళ్ళలొద్దు. మీ కాన్సన్ట్రేషన్ అంతా 13 వచనాలే, 13 వచనాలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా లింకులు చెప్పండి, అదే మీరు బయటకు వెళ్ళొద్దు. సరే, 12వ వచనం ఫ్యామిలీ చదువుతా ఉన్నాను. ఎస్ అమ్మా, మాట్లాడండి త్వరగా, టైం అయింది.
అది 2వ రాకడ కోసం అన్నప్పుడు ఆత్మీయంగా సిద్ధంగా ఉండాలండి సార్. దేవునితో మనం వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ఈ లేఖనం తెలియజేస్తుందని అనుకుంటున్నాను.
దేవుని రాకడ కోసం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. నేను ఇంకో మాట యాడ్ చేస్తాను, దేవుని రాకడ కోసం ఆలస్యం కావచ్చు గాని మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. నన్ను ఈ రోజే పిలిచేస్తాడేమో అనుకున్నప్పుడు మనం ఎట్లా ఉంటామో అట్లా ఉండాలి. చాలా సార్లు మనకి కారు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం అవన్నీ చూసినప్పుడు నిజమే ఈవిడ ఎంత సిద్ధపడుతుందో అనిపించదు. ఇక ఆయన రాడో, నా పౌరస్థితి పరలోకం కాదు, భూలోకమే, నా సొంత ఇల్లు అక్కడ కాదు ఇక్కడే. అట్లాగే చాలా మంది కనబడుతున్నారు ఈ బైబిల్ స్టడీలో కూడా, చాలా మంది కనబడతారు. మరి మనం మెలకువగానే ఉన్నామా, దీపాలు మండుతూనే ఉన్నాయా, ప్రకాశిస్తూనే ఉన్నాయా, ఆయన మనల్ని తీసుకెళ్తాడా, ఆలోచించడానికి చాలా చక్కటి ప్యాసేజ్ ఇది. 12వ వచనం చదువుతా ఉన్నాను, మిమ్మును ఎరగను, సంఘంలో పాప విముక్తి రక్షణ లేని వారిని ఈ తెలివి లేని కన్యకలు సూచిస్తున్నారు అనడానికి ఇది ఆధారం. రక్షణ లేనివారు, తర్వాత పాప విముక్తి లేని వారు అన్నారు. అలాంటి వాళ్ళని ఆయన ఎరగడం, ఆయన వారైతే ఆయన తెలుస్తారు, పాపంలో ఉన్న వారిని ఆయన ఎరగడం అన్నారు. 13వ వచనం, ఈ ఉదాహరణ నుంచి క్రీస్తు చూపుతున్న ఒకే ఒక గొప్ప పాఠం ఇదే. ఇదే అమ్మ కీలకమైన పాయింట్, 13వ వచనం. 13వ వచనం వెలుగులోనే మీరు ఆలోచించండి, క్లారిటీ వస్తా లేకపోతే డైవర్ట్ అవుతారు. ఒకే ఒక్క గొప్ప పాఠం ఇది. ఏంటది, ఇందులో నేర్చుకోవలసిన ఇతర పాఠాలు మరింకేమీ లేవని కాదు, మెలకువగా ఉండండి అంటే ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండండి అని అర్థం. ఈ ఉదాహరణలో 10 కన్యకలు నిద్రపోయారు, కొంతసేపు ఒళ్ళు తెలియకుండా ఉన్నారు, అయినా వీరిలో 5 ఒరిని రాకడ ప్రకటన కోసం సిద్ధంగానే ఉన్నారు. క్రైస్తవులను సిద్ధంగా ఉంచేది హృదయంలోని దేవుని ఆత్మ. ఆయన లేకుండా మత సారాంశం అంతా అయినా
మంచిగా ఉందామని ఎన్ని ప్రయత్నాలైనా వరుడైనా క్రీస్తును కలుసుకోవాలని ఎంత ప్రయత్నమైనా వ్యర్థమే. ఆత్మదేవుడి కోసమే ఈ సజీవ వాహినిలో ఇక పరిశుద్ధాత్మ దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ తో రాశారండి. ఇందాక శామ్యూల్ చాట్బాస్ లో ఒక మాట అన్నాడు, సజీవ వాహిని చెప్పారు కాబట్టి అలా వెళ్ళిపోదాం అని కూడా కాదు, సజీవ వాహిని వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా చూస్తున్నాం అంతే. అందులో కాంటెక్స్ట్ ఏం చెప్తుంది, మెలకువ కోసం, సిద్ధపాటు కోసం. ఆ ముందు ముందు ఒక 24వ అధ్యాయం చివరిలో ఉన్న ఉపమానం కూడా నమ్మకంగా మెలకువగా ఉండాలని. దాని పక్కన పెట్టి ఆత్మదేవుడు ఉన్నాడా, ప్రార్థనా జీవితం ఉందా, పరిశుద్ధత ఉందా, ఇవన్నీ తీసుకుంటే అసలైంది మిస్ అవుతాం. అసలైంది ఏంటంటే మెలకువగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా గుండెపోటు, ఎప్పుడు వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చావు పిలుపు వచ్చినా మెలకువగా ఉండాలి. దాన్ని మనం తీసుకోవాలి, అప్పుడు మనం డైవర్ట్ అవ్వం. దాన్ని మనం అర్థం చేసుకుందాం. నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసింది లేకుండా, అంటే క్రీస్తు ఆత్మ లేకుండా క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించటం ఎంత బుద్ధి తక్కువ పనో పవిత్ర ఆత్మ కోసం చూడండి. అది కొంచెం సజీవాహిని కామెంటరీ అంతా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది, కానీ కాంటెక్స్ట్ అట్లా లేదు. అందుకోసం మీ సజీవాహినిలో ఉంది కదా, మేము వెళ్ళిపోతాం అనకుండా కాంటెక్స్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సరే మరి నేను ముగిస్తా ఉన్నాను, ఇంకేమైనా మాట్లాడేది ఉందా? ఇంకేం మాట్లాడేది లేదు అని భావిస్తా ఉన్నాను. ఉంటే మీ జిల్లాల్లో మీరు ప్రిపేర్ ఇంకా బాగా చెప్పండి. శామ్యూయేలు అంటాడు, అంజూరపు చెట్టు ఉపమానం సిద్ధపాటు కోసం, దాసుల ఉపమానం సిద్ధపాటు కోసం, పెండ్లి కుమ్మాడు ఉపమానం సిద్ధపాటు కోసం, తలాంతుల ఉపమానం సిద్ధపాటు కోసం, గొర్రె మేకల ఉపమానం కూడా అది సిద్ధపాటు కోసం కాదనుకుంటా క్రియలు అనుకుంటా. నాలుగు ఉపమానాలు సిద్ధపాటు కోసం కాబట్టి సిద్ధపాటు మీరు కాంటెస్ట్ గా తీసుకోవాలి. అది తను మాట్లాడుతున్నాడు, చాలా బాగుంది సామి. సరే మనం ఆల్రెడీ వచ్చిన మేము వచ్చిన ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయాం. కాంటెస్ట్ మాట్లాడాలి తర్వాత. కాంటెస్ట్ మాట్లాడతారా? ఆల్రెడీ కాంటెస్ట్ డిస్కషన్ కూడా చేసేసాం. కాంటెస్ట్ ఏదంటే సిద్ధపాటు కొరకు ప్రభు చెప్పిన ఉపమానం అని తీసుకుంటే సరిపోద్ది అంటాను. లేదు లేదు, వేరే ఏమన్నా ఉందంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్ళిపోదాం. కాంటెస్ట్ మాట్లాడతారా? చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్ మాట్లాడండి. ఎస్ అమ్మా చెప్పండి.
అదే సార్, ఏసయ్య రాకడ సూచన ఉపమానం అని కూడా తీసుకోవచ్చా సార్?
ఏసయ్య మళ్ళీ చెప్పండి.
ఏసయ్య రాకడ అంటే యుగాంతంలో దేవుని రాకడ సూచన ఉపమానంగా తీసుకోవచ్చా సార్? అంటే నేను అలా
ధనాబ్రహాము ఏసయ్య రాకడ గూర్చిన ఉపమానంగా తీసుకోకూడదా అని అడుగుతున్నారు. తీసుకోవచ్చా తీసుకోకూడదా మిగతా వాళ్ళు చెప్పండి, స్టడీ టీం వాళ్ళు.
సార్ ప్రైజ్ లెడ్ సార్, తీసుకోకూడదు సార్, ఇది రాకడ గూర్చి చెప్పలేదు
సార్. ఆయన ఎలా వస్తాడు, ఆయన ఎంత అందంగా ఉంటాడు, ఎంత భయంకరంగా ఉంటాడు చెప్పడం కొరకు కాదు ఈ ఉపమానం, కాబట్టి తీసుకోవద్దు అంటుంది లావణ్య. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా?
సార్ ప్రైజ్ లేదు సార్, సిద్ధపాటు కొరకైన ఉపమానం అనేది
భావిస్తా. అంతే ధనాశిష్ట మీకన్నా అర్థమైందమ్మా, అలా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే 13వ వచనం చెప్తుంది, ఆయన వస్తాడు అని చెప్పడం కాదు, మీరు మెలకువగా ఉండండి అని చెప్పడమే కాంటెక్స్ట్. ఓకే అమ్మా. సరే ఇక్కడ అయిపోయింది. అప్లికేషన్స్ మాట్లాడతారా? అప్లికేషన్స్ మాట్లాడితే ముగించేసుకుందాం వరుసగా అప్లికేషన్స్. మొదటిగా వేదా సిస్టర్.
సార్ సార్ నా అప్లికేషన్ నేను దేవుళ్ళ వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకుంటాను సార్.
ఎందుకు అట్లాగా, ఏ వచ్చిన ఆధారంగా తీసుకుంటున్నా?
అంటే ఈ 13 ఈ మత్తయి 1-13 వచనాలలో నేను చాలా ప్రార్థనలో చాలా విషయాల్లో దేవుళ్ళు వెనకబడి ఉన్నానని నాకు అర్థమైంది సార్. ఇంకా బుద్ధి గల కనికల వల్లే చాలా దేవుళ్ళు ఎదగాలని ఆశ కలుగున్నాను సార్.
అమ్మా చాలా విషయాలు వద్దు, ఒకే ఒక్క అప్లికేషన్, దానికి ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని అలా తీసుకున్నా చెప్పు. మీరు వాక్యాన్ని పక్కన పెట్టి అప్లికేషన్ తీసుకున్నా సరే మీరు వాక్యం మీద ఆధారపడతలని అర్థమవుతారు. మీ అప్లికేషన్ కి వాక్యాధారం ఏంటి అని అడుగుతున్నాను.
25వ అధ్యాయంలో సార్ నేను 13 తీసుకుంటున్నాను సార్, చివరి మాట.
13వ వచనంలో మీ అప్లికేషన్ ఏంటి చెప్పమ్మా.
సార్ ఆ దినమైన ఆ గడియ మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి అన్నారు, కాబట్టి అందు గురించి నేను సిద్ధపడి ఉంటాను సార్. దేవుణ్ణిలో నా సంబంధాన్ని పెంపొందించుకుంటూ సిద్ధపడతాను సార్, మెలకుగా ఉంటాను సార్.
బాగుంది, చాలా బాగుంది. నేను మెలకువగా ఉంటాను, సిద్ధపడతాను, దేవునితో సంబంధాలు ఎదుగుతాను. చాలా బాగుంది. తర్వాత రిప్కా.
సార్ నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని అన్వయింపు తీసుకున్నాను.
నువ్వేదో క్వశ్చన్ అడిగినట్టున సిద్ధపాటు అంటే ఏంటి అన్నావు, కనీసం ఇప్పుడన్నా చెప్తే నీ మనసులో ఉన్న మాట.
నాకు తెలియక అడిగాను సార్, అంటే అప్పుడు వాళ్ళు లేచి డ్యూటీలు చక్కబొచ్చుకోవడం అంటే.
అంటే తెలియకుండా ఎట్లా అప్లికేషన్ తీసేసుకున్నావమ్మా, తెలిస్తే కదా అప్లికేషన్ తీసుకోవాలి. తెలియకుండా ఎట్లా అప్లికేషన్ తీసేసుకుంటారు నాకు అర్థం కాల. అయినా తీసేసుకున్నా తీసేసుకో, ఇప్పుడు డిస్కస్ చేయడం టైం లేదు ఇక్కడ. తర్వాత సిరీస సిస్టర్.
సార్ ప్రైస్ సిద్ధపడి అంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి మెలకుగా ఉండాలని అనుకుంటున్నాను.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తా ఉంటే, అలా పరిగెడతా ఉంటే, ఆయనకు నువ్వు చెప్పకుండా ఉంటే మనం ఫెయిల్ అవ్వం. ఆయనేమో నువ్వు చెయ్యి వెళ్ళు అంటా ఉన్నా, నువ్వు వాగు అని కూర్చుంటా ఉంటే ఇక సిద్ధపడి కలిగినట్టే. ఏమ్మా ఏమంటావు, ఏమి నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ శ్రీకాకుళం సహవాసం కోసం ఏమి మాట్లాడా?
శ్రీకాకుళం కోసం అంటే సార్ అందరూ కలిసి మాట్లాడతానే సార్. అది
ఇదేంటే, నేను మీ సహవాసం మాట్లాడుతున్నాను అడగట్లా, దైవాత్మ నీతో మాట్లాడతలేదని అడుగుతున్నా నేను. మీ కోఆర్డినేట్లు మాట్లాడుతున్నా లేదని అడగట్లా
సార్.
కొంచెం ఆయన స్వరం వింటే బాగుంటదమ్మా నువ్వు. సరే తర్వాత ధనాబ్రహం.
సార్ ప్రైజ్ లేడ్ సార్, ఎల్లప్పుడూ సిద్ధంగా మెలకువగా ఉండాలనే 13వ వచనాన్ని ఆధారంగా చేసుకొని తీర్మానం తీసుకుంటాం.
ఎల్లప్పుడూ మెలకువగా సిద్ధంగా ఉండాలి ధనాబ్రహం. ఓకే, నేను అవచనం కాంటెస్ట్ అన్నానని చెప్పి మీరు అక్కడ అయిపోయినట్టున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, మీరు హృదయాన్ని హత్తుకున్న విషయాలు, మీరు గద్దించబడ్డ విషయాలు, మీకు లోపంగా కనబడ్డ విషయాలు ఏమైనా తీసుకోవచ్చు. తర్వాత చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, పార్టిసిపెంట్స్ కూడా మీ అప్లికేషన్స్ రాయండి, అవన్నీ చదువుతాను. వాటన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత యామిని సిస్టర్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్, ఇక్కడ బుద్ధిగల కన్యకలు ముందుగానే మరి నూనె అయిపోతే మన పరిస్థితి ఏంటి అనే సిద్ధిలలో నూనె తీసుకున్నట్టుగా, అలాగే మరి దేవుడు రాకడ సమయానికి మరి సిద్ధపడి ఉండాలని నేను కూడా భావిస్తున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బుద్ధికల కన్యకలా ఉండాలి, బుద్ధి లేని కన్యకలా ఉండకూడదు. దానికోసం ఏం చేయాలి, ఏం చేస్తారు, నేను ఇలా చేస్తాను అన్నది మీ అప్లికేషన్. ఇప్పుడు ఏం చేస్తాను అనుకున్నారు చెప్పండి
సార్. ఇంకా కూడా పరిశుద్ధాత్మను ఆపకుండా దాన్ని వెలుగుచుండే విధంగా మరి నా విశ్వాస జీవితాన్ని కానీ ప్రార్థన జీవితాన్ని కానీ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కానీ పెంపొందించుకోవాలి ఇంకా ఎక్కువగా భావిస్తున్నారు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఇంకా అన్నమాట దగ్గర నేను ఈ ప్యాసేజ్ లో చాలా సార్లు నొక్కి చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎక్స్ట్రా తీసుకెళ్లారు వాళ్ళ సిద్ధుల్లో నూనె. ఆల్రెడీ దీపంలో నూనె ఉంది, కానీ సిద్ధుల్లో నూనె తీసుకెళ్లారు, ఎక్స్ట్రా తీసుకెళ్లారు. ఇంకా ఆ మాట చాలా బాగుంది, మనం చేసేదాంత సరిపెట్టుకోకుండా ఇంకా చేయాలి. చాలా చేస్తున్నాం అనుకుంటే ఇక ఆరిపోతున్న దీపం అది. ఇంకా అమ్మా చాలా బాగుందమ్మా, ఇంకా చేయాలి, చాలా బాగుంది అప్లికేషన్. తర్వాత అయ్యా ఎవరు ఆమె సిస్టర్ చెప్పారు, లావణ్య
సార్. ప్రభు పిలిచినప్పుడు వెళ్లే వ్యక్తిగా అంటే లోబడే వ్యక్తిగా ఉండాలని అంటున్నా.
ఏ పిలుపమ్మా, సేవా పిలుప, పరలోక పిలుప, ఏ పిలుప అది అర్థం కాల
సార్. అంటే పిలుపు పిలిచినప్పుడు అంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడని పిలుపు పిలిచినప్పుడు
వారు సిద్ధపడి వెళ్ళారు సార్. అలాగా నేను కూడా దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ఆయన స్వరానికి లోబడే వ్యక్తిగా ఉండాలని.
దైవాత్మ స్వరానికి దేవుని స్వరానికి ఎప్పుడు నేను లోబడతాను ఆ మాట బాగుంది. పిలుపు అన్న మాట కంటే స్వరం వింటాను అన్న మాట చాలా బాగుంది. తర్వాత సుసన్నా కొర్నేలి.
ఆధ్యాత్మికంగా మెలకుగా ఉండి సిద్ధపడి ఉండాలని తీర్మానం.
ఆధ్యాత్మికంగా మెలకుగా ఉండాలని సిద్ధపాటు కలిగి ఉంటాను. బాగుంది అనిత.
సర్ప్రైజ్ అండి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాదు. 13 వచనం చేస్తే తీసుకుంటాను సార్. ప్రతిరోజు సిద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను సార్.
మీ మాట ఎంత బాగుందో. రోజు సిద్ధపడతాను అంతే. రోజు సిద్ధపడతాను చాలా బాగుందమ్మా. ప్రతిరోజు సిద్ధంగా ఉంటాను. అహిమబిందు.
సార్ వందనాలు సార్. నేను కూడా ప్రభు రాకడ కొరకు ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు గనక సార్ ఎల్లప్పుడు సిద్ధంగా మెలకువగా ఉండాలని అన్వయించుకున్నాను సార్. వందనాలు సార్.
మీ మాట కూడా చాలా బాగుంది. ఎల్లప్పుడు రోజు అనే కాదు ప్రతి సమయంలో సిద్ధంగా ఉంటాను. చాలా మంచి మాటలు వచ్చాయి. ఇంకా చేస్తాను. ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాను. రోజు సిద్ధంగా ఉంటాను. చాలా బాగున్నాయి మీ అప్లికేషన్ లో. ఆ ఉద్దేశంతో ఈ పారాబుల్ రాయబడింది. అది మనకు అర్థమైంది. మనం అట్లా చక్కగా తీసుకోగలుగుతున్నాం. చాట్ బాక్స్ లో పెట్టండి అన్నాం. ఏమైనా పెట్టారేమో చూస్తున్నాను. పెట్టకపోతే త్వరగా పెట్టండి. టైం అయిపోయింది. త్వరగా పెట్టండి. ఏదో పెట్టారు. ఏం పెట్టారు అర్థం కాల చాట్ బాక్స్ లో. అప్లికేషన్ రాయడం కూడా మీకు తెలియట్లేదండి. ఏదో ప్రసంగా చెప్పినట్టుగా పెట్టారు. నేను ఉంటాను, నేను చేస్తాను. అమ్మా వెంకటకృష్ణ గారు, దేవుణ్ణి విశ్వాసంగా ఉంటూ సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. కృపా సిస్టర్, ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి జీవించాలి అని తీర్మానం. ఆ రాకడకు సిద్ధపాటు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని నా అన్వయింపు. శామ్య మల్లారెడ్డి గారు, సిద్ధి కలిగి ఇది అది చేతామనుకుంటూ ఉంటాను. ఎప్పుడు దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి అని సిద్ధి కలిగి ఉంటాను. బాగుంది. చిట్టమ్మ గారు, బుద్ధి గల కన్యక వలె ఉండాలని అనుకుంటున్నాను. హరిత సునీల్, మలకువ కలిగి సిద్ధపాటుతో ఉంటాను. స్వామి, ఆత్మీయంగా సిద్ధంగా ఉండుట, ఆ రోజు వాక్యం, ప్రార్థన, పవిత్రత అని తన తీర్మానం. అన్నపూర్ణ, బుద్ధి కలిగిన కన్యక అనువలె సిద్ధపాటు కలిగి ఉంటాను. బాగుంది. తెలియని సమయంలో వచ్చే ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ఇతరులు సిద్ధపరుస్తాను. అనురాధ, బాగుంది. బుద్ధి కలిగి ఆయన రాకము సిద్ధపడతాను. రాజేష్, ఎదురు చూసే కన్యక వల్లే ఉంటాను. యేసుమణి గారు, కునికి నిద్రించే స్థితిలో ఉన్నాను, మెలకువగా నేను ఉంటాను. రాజా. సుధాకర్, ప్రభు ఎప్పుడైనా వస్తాడు కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగాను, విశ్వాసంగాను, పరిశుద్ధంగాను, మెలకువగాను జీవిస్తాను. బాగుంది. స్వామి అంటాడు, నూతన సహవాసం కట్టాను, కట్టడానికి నేను సిద్ధపడతాను. ఇది ఎంత బాగుందో. ఇజ్రాయెల్ నరేష్, బుద్ధి గల కన్యక వారు నేను ఎల్లప్పుడూ బీ అలర్ట్ గా ఉంటాను. కళ్యాణి అమ్మ, ఆయన రాకడ కొరకు, ఆ దినము కొరకు, ఆ గడియ కొరకు మెలకువ కలిగి ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉంటాను. బాగుంది. సుశీలా గారు, చాలా 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 పెట్టారు. సంపూర్ణ భూషణ్ గారు, సిద్ధపాటు కలిగి ఉంటాను, మెలకువగా ఉంటాను. అంజలి అశోక్, సిద్ధపాటు కలిగి ఉంటాను. అబ్రహం గారు, డిఎఫ్జే, ఎవ్రీడే బ్యాటరీ ఫుల్ గా ఉందలే చూసుకుంటాను. చాలా బాగుంది. మల్లారెడ్డి గారు, ఏసు వచ్చినా రాకున్నా నా కాలంలో నేనైతే రక్షణ పొంది దాన్ని కాపాడుకుంటూ ఉంటాను. స్వరూప ఓడి అప్పుడు ప్రభు రాకడ మీన పోకడ ఎప్పుడూ తెలియదు కాబట్టి మెలకువగా ఉంటాం. పోకడ కోసం కూడా మాట్లాడుతున్నారు, బాగుంది. అరుణాకరుణాకర్ ప్రభు రాకడ కొరకు అనుక్షణం సిద్ధపాటు కలిగి ఉంటాను, బాగుంది. వాక్యం విన్న ప్రతిసారి సరి చేసుకుంటా, వాక్యం విన్న ప్రతిసారి సరి చేసుకుంటా. ఒక సృష్టి లబ్బుద్ది గల కన్యకవాలి రెడీనెస్ తో ప్రేయర్ చేస్తూ ఉంటా. ఈ మాట అండి, ప్రేయర్ చేస్తాను, ప్రేయరు ప్రేయర్ ప్రేయర్ అంటారు. ప్రేయర్ పని చేయడం కోసం ప్రేయర్, ఏం పని లేకుండా ప్రేయర్ చేస్తా కూర్చుంటే ప్రభు తీసుకెళ్తాడు నేను అనుకో. ప్రార్థన చేసేవారు పని చేయడం చాలా ప్రాముఖ్యం, ప్రార్థన దగ్గర కూర్చోవద్దు. ఆ అలసత్వం విడిచి నమ్మకమైన సేవకురాలుగా జీవిస్తాను. శిరోమణి సురేష్ అనుదిన సిద్ధపాటు కృపా కృష్ణ మచిలీపట్నం జ్ఞానము గల కన్యక వల్ల ఆత్మీయంగా సిద్ధపడాలి. ఇతరుల విశ్వాసంపై ఆధారపడకుండా సొంత విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు రాకడ కోసం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. బాగున్నాయి. నాగరాజ్ ఎన్టీ అసిద్ధపాటు కలిగి ఉంటాను. రాము ఎన్పిటిసిఎల్ నేను లోకంలో పడిపోకుండా అవిశ్వాసిని కాక విశ్వాసంగా విశ్వాసగా ఉండడానికి నిరంతరం ప్రయత్నమే ఉంటాను. ఆగిపోగు భాస్కర్ గారు ఆయన రాకడ కోసం నిత్యం సిద్ధపాటు కలిగి ఉంటాను. అనిల్ నిద్రమతిలోకి పోయే పనులకు దూరంగా ఉంటాను. ఓకే. సబీనా రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు కాబట్టి బ్రతికి ఉన్న సమయంలో దేవుని కోసం ఎల్లప్పుడు మెలకువగా ఉండి సిద్ధపడతాను. ప్రకాష్ కాకినాడ మాటల్లో కాదు క్రియల్లో విశ్వాసం నమ్మకంగా సిద్ధమవుతాను. చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైతే రాశారో మీ మనసులో గుర్తుంటాయి, మీ ప్రార్థనలో కూడా గుర్తుంటాయి. ఒకరు సమయం తీసుకుని అప్లికేషన్స్ బట్టి ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. చాలా టైం అయింది, ఒకరు చిన్న ప్రార్థన చేయండి. స్టడీ టీమ్
వందనాలు సార్.
చేయండి ఒకరు తీసుకోండి. వేద తీసుకోమ్మా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి చక్కగా మత్తయి వార్త 25:1-13 వచనాల కొరకు చాలా చక్కగా తండ్రి మేము తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుని డిస్కస్ చేయగలిగే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి బైబిల్ స్టడీలో ప్రభా టీమ్ సిబ్బంది బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి తండ్రి మరి మా అప్లికేషన్స్ అన్నిటిని బట్టి మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చి మొరపెట్టుతుండగా సహాయం చేయండి అయ్యా. మేమందరము తీసుకున్నటువంటి తండ్రి నాయన ఈ యొక్క అప్లికేషన్స్ లో తండ్రి మెలుకుగా ఉండి సిద్ధపడతామని ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. మరి రెబుకా సిస్టర్ గారిని బట్టి, శిరీష సిస్టర్ గారిని బట్టి నాయన, మరి ధన అబ్రహాం సిస్టర్ గారిని బట్టి దేవా, నా తండ్రి యామిని సిస్టర్ గారిని బట్టి, లావణ్య సిస్టర్ గారిని బట్టి, సుసర్ణ కొర్నియల్ సిస్టర్ గారిని బట్టి, అనిత సిస్టర్ గారిని బట్టి, హిమబిందు సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఇదిగో తండ్రి మెలుకుగా ఉండి సిద్ధపడతామని సమయం తీర్చండి నాయన. మీకు మేము తండ్రి నిర్ణయం తీసుకున్నాం ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడి లోతుగా తండ్రి ఆలోచించి ప్రార్థనలో ఉంటామని అయ్యా మొరపెట్టుచున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మెలుకుగా ఉండి సిద్ధపడతామని తండ్రి మేము ప్రార్థన చేయచుండగా మాకు సహాయం చేయండి. బుద్ధి గల కన్యకల వల్లే ప్రభా నా తండ్రి నాయన, నా తండ్రి ఇంకా తండ్రి నాయన ఎక్కువగా మీలో ఎదగడానికి మాకు సహాయం చేయమని మొరపెడుతున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన దేవుని స్వరానికి లోబడి జీవిస్తామని మొరపెడుతున్నాం ప్రభా. ఆధ్యాత్మికంగా మెలుకుగా ఉంటామని కూడా తండ్రి మేము చెప్తున్న మాటలను బట్టి మాకు సహాయం చేయండి. ప్రతిరోజు సిద్ధపడతామని, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమేమైతే తండ్రి అప్లికేషన్స్ తీసుకున్నామో వాటన్నిటి మీద నిలబడి మీరు అక్కడ కొరకు తండ్రి నాయన కనిపెట్టేవారిగా ఉండడానికి సహాయం చేయండి. చాట్ బాక్స్ లో పెట్టిన బ్రదర్స్ సిస్టర్ గారు వారందరిని బట్టి మీ పాదాలకు తండ్రి నాయన అప్పచెప్పుకుంటూ వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీ నామానికి మహిమకరంగా మేము అందరము ఈ మాటలను పట్టుకుని తండ్రి నిలబడడానికి సహాయం చేయమని ఆది నుంచి అంతం వరకు మీరుండి చక్కగా నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి గణపరిచి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని పోబోతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సార్.
వందనాలమ్మా. ప్రార్థన చేస్తున్నా సోదరి.